చేసి కానీ చెయ్యక కానీ, జాడ తెలిసినా తెలియకపోయినా నెల్లాళ్ల లోపల తిరిగి వచ్చేయాలి. అలా ఎవరు రారో వాళ్ళ కుత్తుకలు కత్తిరిస్తానని చెప్పాడు. ఇప్పటికి 4 నెలలు దాటింది. ఇప్పుడు ఇంకా తిరిగెడితే ఇంకేమైనా ఉందా? ఇక్కడే వాల్మీకి మహర్షిని మించినటువంటి సైకియాట్రిస్ట్ ఇంకోడు ఉండడు. అంతా బాగుందనుకోండి, మా స్నేహితుడండి, మా మిత్రుడండి అని చెప్పడం గొప్ప కాదు. మిత్రత్వానికి లక్షణం ఏమిటంటే, ఆ మిత్రుడు తెలియక పచ్చగడ్డి కప్పబడినటువంటి గోతిలో దిగిపోతుంటే నువ్వు వెంటనే చెయ్యి ఇచ్చి సలహా చెప్పి పైకెత్తాలి. వాడు నీ మాట వినకపోతే నీ దోషం ఆనాడు ఉండదు. కానీ ఎప్పుడైనా పొరపాటు జరిగితే ఇంకా చీకటి కోణం మాత్రమే చూడడం ఒక రకంగా నిరాశావాదంతో సమానమైపోతుంది. అంత నిరాశావాదం లోపలికి వచ్చిందనుకోండి, ఇంకా అన్ని ప్రతికూల పరిస్థితులే కనపడతాయి. ఎవరిని చూసినా తప్పే, ఎవరి గురించి మాట్లాడినా వాళ్ళు మంచివాళ్ళు కారు, అమ్మోవాడా అమ్మోవాడా అని మాట్లాడేస్తారు. మనుష్యుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో, కష్టం వస్తే ఎలా మారిపోయి మాట్లాడతారో, అలా మాట్లాడచ్చో మాట్లాడకూడదో, అలా మాట్లాడేటటువంటి వాడు చిట్ట చివరికి ఎటువంటి స్థితికి వెళ్ళిపోతాడో, అందుకే హనుమ పాత్రని అంగద పాత్రని పక్క పక్కన పెట్టి ఏమీ చెప్పకుండా కథ నడిపిస్తూ అందమైనటువంటి ఒక గొప్ప చిత్రాన్ని ఆవిష్కరిస్తారు. నువ్వు అటువంటి ఆలోచనలు చెయ్యడం ప్రారంభించావా, చిట్ట చివరికి ఆ ఆలోచనల యొక్క పర్యవసానం అంగదుడికి ఎలా వచ్చిందో నీకు అలాంటి ఆలోచన వస్తుంది ఒకనాడు. నువ్వు హనుమలా ఆలోచించడం మొదలెట్టావా, 100 యోజనముల సముద్రాన్ని లంఘించిన హనుమలా నువ్వు కూడా ఉండగలవు. నువ్వు ఏ పాత్ర నించుకుంటావో, ఆశావాదంతో ఉంటావో నిరాశావాదంతో ఉంటావో నీ ఇష్టం. అందుకని మహర్షి తీర్పులు చెప్పరు, పాత్రల్ని చూపిస్తారు. ఎంత అందంగా మాట్లాడతాడో చూడండి. అంగదుడు అంటాడు, ఇదానీమ కృతార్థానాం మర్తవ్యం నత్ర సంశయ హరిరాజస్య సందేశ అకృత్వాక సుఖీ భవేత్ తస్మిన్నతీతే కాలేతు సుగ్రీవేణ కృతే స్వయం ప్రాయోపవేశనం యుక్తం సర్వేషాంచ వనౌకసాం తీక్ష్ణః ప్రకృత్యా సుగ్రీవః స్వామి భావే వ్యవస్థితః నక్షమిష్యతి నస్సర్వా నాపరాధకృతో గతాన్ న చాహం యవ్వరాజ్యేన సుగ్రీవేణాభిచేషితః నరేంద్రేణాభిషిక్తోస్మి రామేణా క్లిష్టకర్మణ స పూర్వం వైద్ధవైరో మాం రాజా దృష్ట్వా వ్యతిక్రమం ఘతయిష్యతి దండేన తీక్ష్ణేన కృతనిశ్చయః. ఆయన అన్నాడు, మనని 1 నెల లోపల వెనక్కి తిరిగి వచ్చేసయ్యమని సుగ్రీవుడు చెప్పాడు. 1 నెల కాదు కదా, పైన 1 రోజో 2 రోజులో కాదు, కొన్ని నెలలు మనం దాటిపోయాం. పోనీ ఇందులో ఎవరైనా సీతమ్మ తల్లి దర్శనం చేసిన వాళ్ళు ఉన్నారా, జాడ కనిపెట్టిన వాళ్ళు ఉన్నారా, ఆలస్యం అయితే ఇంది సీతమ్మని చూశామని చెప్పడానికి చూసినవాడు లేడు. ఇప్పుడు మనం వెనక్కి తిరిగిడితే సుగ్రీవుడు చాలా క్రోధస్వరూపుడు, చాలా కోపం ఉన్నవాడు. సుగ్రీవుడంటే ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. సుగ్రీవుడు నన్నేం రాజుని చేయలేదు, యువరాజుగాను. ఆయనకు అసలు నేనంటే ఎప్పుడూ ఇష్టం లేదు. నేనంటే ఎంత కడుపు మంటో నాకు బాగా తెలుసు. అటువంటి సుగ్రీవుడి దగ్గరికి వెనక్కెడితే మంచి బాగా దొరికిందిరా అవకాశం అనుకుంటాడు. ఎందుకని, ఆయనేం ప్రేమగా నాకు రాజ్యం ఇచ్చాడా, రాముడు చెప్పాడు వాలి కొడుకు అంగదుడికి యవరాజ్య పట్టాభిషేకం చెయ్యమని, అందుకు చేశాడు నాకు యవరాజ్య పట్టాభిషేకం, లేకపోతే నాకు చేసి ఉండేవాడు కాదు. ఇప్పుడు వెనక్కెడితే శత్రుత్వం తీర్చుకోవడానికి బలే అవకాశం దొరికిందిరా అని మన అందరి కుత్తుకలు కత్తిరిస్తాడు. అందుకని మనం వెళ్ళనే వెళ్ళద్దు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చేతిలో చచ్చేదేమిటి, మనంత మనం ఇక్కడే చేద్దాం. ఎంత గౌరవం తెచ్చుకున్నాడో చూడండి, ఆఖరికి మనమే చచ్చిపోదాం. ఆత్మహత్య కన్నా మహాపాతకం ఇంకొకటి లేదు. అటువంటిది మనం ఇక్కడే చచ్చిపోదాం. ఆ చచ్చిపోవడంలో మళ్ళీ గౌరవం, ఎలా చచ్చిపోదాం, ప్రాయోపవేశం చేసేద్దాం. ప్రాయోపవేశం అంటే ఆచమనం చేసి ఆ దర్భల యొక్క కొసలు దక్షిణ దిక్కుకు ఉండేటట్టుగా దర్భల్ని పరుచుకుని తూర్పు దిక్కుకి తిరిగి ఆచమనం చేసి దాని మీద పడుకుంటారు. ఏదో ఒక ప్రాణి ఏదొస్తే అది వస్తుంది, తినేస్తే తినేస్తుంది. అయ్యో అది వచ్చేసింది తినేస్తోందని, పెద్ద పులి వచ్చేసిందో సింహం వచ్చేసిందో అని ఏం బెంగట్టుకోరు, అది వచ్చేస్తోంది అనుకోండి, ఇలా నోరు తెరుచుకుని అమ్మయ్యా వచ్చేస్తోందని అలా పడుకుంటారు. పడుకుంటే అది వచ్చేసి కాలు పాదం దగ్గర నుంచి తింటుంది అనుకోండి, అమ్మ పాదం కాదు ముందు పేకొరికే అనకూడదు, అలా కూర్చోవడమే, అది తింటుంది. ఇంకా శరీరం మీద భ్రాంతి లేకుండా అలా పడి ఉండాలి ప్రయోపవేశం అంటే. ఇది చచ్చిపోదామని నిర్ణయానికి వచ్చేసిన వాడు చావొచ్చేస్తుంటే పొంగిపోతూ పడుకోవడమే ప్రాయోపవేశం. అందుకని అలా ప్రాయోపవేశం చేసేస్తాను, నేను అలా పడుకుంటాను, ఇంకా నేను తిరిగి రాను అన్నాడు. అంటే ఈయనకి తగ్గట్టు మిగిలిన వానరులందరూ పాపం వాళ్ళందరూ వెంటనే ఇలా కళ్ళు తుడిచేసుకున్నారు. ఆ వానరాలకి అదో గమ్మత్తైనటువంటి లక్షణం. నిజంగా కూడా మీరు అరుణాచలం గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు చూడండి, ఒక్క కోతి ఓ కొమ్మట్టుకుని ఇట్నుంచి ఊగటెడుతుంది, అంతే. ఆ గోడ మీద ఉన్నవన్నీ ఆ కొమ్మట్టుకుని ఊగట్టు వెళ్ళిపోతాయి. ఒక్కత్తి ఓ బిస్కెట్ల ప్యాకెట్ ఎవరి చేతిలోంచో లాగేస్తుంది, అంతే, అన్నీ ఆ బిస్కెట్ల ప్యాకెట్ వెనకాతలు వెళ్ళిపోతాయి. ఒక్క కోతికి మీరు ఇలా బిస్కెట్ వేశారనుకోండి, అన్ని కోతులు బిస్కెట్ కోసం వచ్చేస్తాయి. ఒక్కత్తి పళ్ళు చూపించింది అనుకోండి, అన్ని పళ్ళు చూపిస్తాయి. ఒకటి ఏం చేస్తే మిగిలినవన్నీ అవే పళ్ళు చేస్తాయి. అందుకని పాపం ఎప్పుడైతే అంగదుడు ఇలా బాధపడిపోతున్నాడో మిగిలిన వాళ్ళందరూ ఇలా 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 కళ్ళు తుడిచేసుకున్నారు. నిజమే పాపం, అంగదుడిని చూస్తే జాలేస్తోంది, చంపేస్తాడమ్మా ఇంటికి ఎడితే సుగ్రీవుడు, అందుకని చెప్పి ఇక్కడే పడుకుని పోదాం, మనము చేసేద్దాం ప్రాయోపవేశం అన్నారు. అయితే చేసేద్దాం అంటే చేసేద్దాం అన్నారు, దర్భలు పరిచేసుకుందాం అన్నారు. ఇది ఒకటి తేరగా దొరికి అడివే కదా, దొరుకుతాయి దర్భలు, పరిచేద్దాం అన్నారు. అన్న తర్వాత తారుడు అన్న వాడు ఒకడు ఉన్నాడు అందులో, వాడు కొంచెం తెలివైన వాడు. వాడన్నాడు, ప్లవంగమానాం తు భయార్థితానాం శ్రుత్వాచస్తార ఇదం బభాషే అలం విషాదేన బిలం ప్రవిశ్య వసామ సర్వే యదిరోచతే వహ. అంగదుడు చెప్పినటువంటి మాట నిజమే. మనం ఇక్కడ ప్రాయోపవేశం చేసి చచ్చిపోవడమా, చచ్చిపోదాం, లేదా నాకు ఒక ఆలోచన కలుగుతోంది, వీడు ఇంకా కొంచెం బతకాలని కోరుకున్నవాడు. నేను వాడు అన్నాడు, స్వయం ప్రభ బయటికి దిగబెట్టేసింది కదా, మళ్ళీ ఆ బిలంలోకి పోదాం. పోతే అక్కడ బోల్డ్ చెట్లు ఉన్నాయి కదా, బోల్డ్ పళ్ళు ఉన్నాయి, కాయలు ఉన్నాయి, తేనుంది, ఫస్ట్ ఫ్లోర్ బంగారం, సెకండ్ ఫ్లోర్ వెండి, ఒక్క మనిషి లేడు. ఆవిడేమంది, బయట ఇక్కడికి వస్తే వెళ్ళడం కుదరదయా అని కదా అంది. ఇంకా మనం బయటికి రావడం ఎందుకు, చచ్చిపోయే బదులు అక్కడ పోదాం, బోల్డ్ అని ఉన్నాయి తింటూ ఉందాం. ఎవడు మానవాడు ఎప్పుడు ఆయుర్దాయం అయిపోతే అప్పుడే పోతాడు. అక్కడికి పోయి చచ్చిపోవడం అండి, ఇక్కడ ప్రాయపోవేశం చేసి చచ్చిపోవడం ఎందుకు, రెండు ఎర్ర బిల్లంలోకి పోదాం అన్నాడు వాడు. అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క రకం ఆలోచన వస్తుంది. అలా మా చిన్నతనంలో మేము అందరం కలిసి పిక్నిక్ అని బయలుదేరితే అప్పట్లో ఏ ఉంది, వెళ్ళడానికి 10 రూపాయలు, రావడానికి 10 రూపాయలు రూపాయి ఇచ్చేవారు, చేతిలో పెట్టేవారు, బస్సుకి పెట్టి ఏదో కాస్త పరమన్నం పప్పన్నం ఏదో క్యారేజీలో పెట్టి ఇచ్చేవారు అక్కడ తినమని. మాతో మా కజిలోడు వస్తుండేవాడు, వాడు వెళ్ళిన దగ్గర నుంచి 9 నుంచి ఆ రోజున క్యారేజీలు అన్ని పంచుకు తినచ్చు కదా, ఎరా తినేద్దామా తినేద్దామా అనేవాడు. 9 తినేస్తే మనకు ఉన్నది 10 రూపాయలా, బస్సు ఛార్జీ తప్ప ఇంకేం లేదు, 1 గంటకి తిందాం ఉండరా అంటే 10 అయిపోయింది తినేద్దామా, 11 అయిపోయింది తినేద్దామా అని వాడు ఆలోచన. 10 మంది కలిస్తే అందరి ఆలోచన ఒకలా ఉంటుందా, ఎవడి మానాన వాడే పెద్ద, ఎవడికి తోచిన ఆలోచన వాడు చెప్పేస్తాడు. అందుకని ఆయన అన్నాడు, చచ్చిపోవడం ఎందుకయ్యా, బిలంలోకి వెళ్ళిపోదాం, వెళ్ళిపోతే అందరం హాయిగా ప్రశాంతంగా బిలంలో ఉండిపోదాం, అప్పుడు ఇంక భయం ఎందుకు, ఇంకేం భయం ఉండదన్నాడు. అంటే ఈయన అన్నాడు, ఈయన మహానుభావుడు, హనుమ చూశారు, చూసి ఓహో ఇవాళ అంగదుడు దారి తప్పాడు, దారి తప్పి సుగ్రీవుణ్ణి అధిక్షేపిస్తున్నాడు, అధిక్షేపించి తను బిల ప్రవేశమన్నా చేద్దామనుకుంటున్నాడు, ప్రాయోపవేశమన్నా చేద్దామనుకుంటున్నాడు. ఇది ఇంచుమించు ప్రభువు మీద తిరుగుబాటు చేయడంతో సమానం. ఎందుచేత తాము చూస్తే చూశామని చెప్పాలి, చూడకపోతే చూడలేదని చెప్పాలి, ఆలస్యం అయిపోతే అయ్యా ఫలానా కారణం వల్ల ఆలస్యం అయిపోయింది అని చెప్పాలి. అంతేకాని తమయందు దోషం ఉంచుకుని తిరిగి వెళ్ళి ప్రభువుకి ఏ మాట చెప్పకుండా ఇక్కడ ప్రాయోపవేశం చెయ్యడమో ఇక్కడ బిలంలో ప్రవేశించడమో పొరపాటు పని. ఇవాళ అంగదుడి యొక్క దృష్టి అటువైపుకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను సామంతో మాట్లాడితే అంగదుడు లొంగడు, అందుకని భేదాన్ని ప్రయోగించాలనుకున్నాడు. ఆయన మహానుభావుడు, ఏమి మేధస్ అండి హనుమంతుడిది, నిమషాల మీద లెక్క కట్టేస్తారు ఆయన. అందుకని ఆయన అన్నారు, స చతుర్నాముపాయానాం తృతీయముపవర్ణయన్ భేదయామాసతాన్ సర్వా వానరాన్ వాక్య సంపద. సామ దాన భేద దండోపాయములలో ఇవాళ సామము కాని దానము కాని దండోపాయము కాని ఈ వానరుల ఎందు పనికిరాదు. అందుకని నేను ఇవాళ 4 ఉపాయములలో భేదమనేటటువంటి ఉపాయమును మాత్రమే ప్రయోగించాలనుకున్నారు. అనుకుని అంగదుని వంక చూసి ఒక మాట అన్నారు, నాయనా అంగదా నువ్వు చాలా గొప్పవాడివోయ్, ఈ రాజ్యభారాన్నంతటినీ వహించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడివోయ్, కానీ ఇవాళ నీ బుద్ధి ఎందు చిన్న వైక్లభ్యం కనిపిస్తోంది, నువ్వు ఇక్కడ ప్రాయోపవేశం చేస్తానంటున్నావు లేకపోతే బిలంలోకి వెళ్ళిపోతానంటున్నావు, నీతో పాటు ఈ వానరులు అందరూ కూడా బిలప్రవేశం చేసేస్తామంటున్నారు, కానీ జరగబోయేటటువంటి పరిణామం ఎలా ఉంటుందో నేను చెప్తాను, నువ్వు కొంచెం ఆలోచించుకో, ఆలోచించుకున్న తరువాత నిర్ణయం చేసుకో అన్నారు. త్వాం నైతే హనుయంజేయు ప్రత్యక్షం ప్రవదామితే యథాయం జాంబవాన్ నీల సుహోత్రశ్చ మహాకపి నహంత ఇమే సర్వే సామదానాదిగుణై దండేన వాత్యా శక్యా సుగ్రీవాదపకర్షితం ఎం చేమాం మన్యసే ధాత్రి ఏతద్బిలమితి శృతం ఏతల్లక్ష్మణబాణాన మీషత్కార్యం విదారణే స్మరంత పుత్రదారాణాం నిత్యోద్విగ్నా బుభుక్షితాః ఖేదితా దుఃఖశయ్యాభిః త్వాం కరిష్యంతి పృష్టతః సత్తం హీన సుహృద్భిశ్చ హితకామైశ్చ బంధుభిః తృణాదపి భృశోద్విగ్న స్పందమానాత్ భవిష్యసి అస్మాభిస్తు గతం సార్థం వినీతవ దుపస్థితం అను పూర్వాత్తు సుగ్రీవో రాజ్యే త్వాం స్థాపయిష్యతి ధర్మ కామ పితృవ్యస్తే ప్రీతికామో దృఢవ్రత శుచి సత్య ప్రతిజ్ఞశ్చ నత్వాం జాతు ననాశయేత్. నాయన, నేను చెప్పినటువంటి మాటలు విను, నువ్వు వీళ్ళందరి మాటలు విని బిలంలోకి ప్రవేశించేద్దామని అనుకుంటున్నావు, కానీ నేను ప్రకటంగా ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలగొట్టినట్టు చెప్పేస్తున్నాను. ఒకవేళ మీ అందరూ బిలప్రవేశం చేసి లోపలికి వెళ్ళిపోయినా మీతో నేను రాను, జాంబవంతుడు రాడు, నీలుడు రాడు, సుహోత్రుడు రాడు, ఈ నలుగురు పెద్దవాళ్ళు. అసలు ఆ వానర సైన్యానికి నిజం చెప్పాలంటే ఎప్పుడెప్పుడు వైక్లభ్యం వస్తే అప్పుడప్పుడు సలహా చెప్పే పెద్ద దిక్కు జాంబవంతుడు. ఆ జాంబవంతుడు రాడు, పెద్ద ఆయన పెద్ద ఆయనే, నేను రాను, సుహోత్రుడు రాడు, నీలుడు రాడు, ఇంకా మిగిలిన వాళ్ళు నీతో వస్తామంటున్నారు. ఒకవేళ మీ అందరూ ఈ గుహలోకి వెళ్ళిపోయారనుకోండి, ఆ గుహలోకి వెళ్ళిపోయినంత మాత్రాన బతికేస్తామని కదా మీరు అనుకుంటున్నారు. నాకు తెలుసు 1000 పిడుగులు ఒకసారి పడితే ఎంత భయంకరమైనటువంటి శక్తి ప్రచోదనమవుతుందో, అటువంటి బాణములు కొన్ని వేలకి వేల నారాచ బాణములు లక్ష్మణుడి దగ్గర ఉన్నాయి. లక్ష్మణుడు సంకల్పం చేసి ఆ బాణములను ప్రయోగం చేస్తే లక్ష్మణుడి ఇక్కడికి రావక్కర్లేదు, రాముడి పేరెత్తలేదు అసలు, హనుమ లక్ష్మణుడు చాలు. బాణప్రయోగం చేస్తే మీరు దాక్కున్న ఆ గుహని పండునో పువ్వునో విచ్చగొట్టినట్టుగా చీల్చవతల పారేస్తాయి లక్ష్మణుడి బాణాలు. మీరు అప్పుడు ఎక్కడ దాక్కుంటారు, మీరు ఎలా బతుకుతారు? ప్రభు మీద తిరుగుబాటు చేసి దాగి బతకగలం అనుకుంటున్నావా? అయినా ఒక విషయం చెప్తాను విను, స్మరంతఃపుత్రదారాణాం నిత్యోద్విగ్నా బుభుక్షితాః ఖేదితా దుఃఖశయ్యాభిః త్వాం కరిష్యంతి పృష్టతః. ఒకనాడు నీతో పాటు లోపలకొచ్చినటువంటి వీళ్ళకి తిని హాయిగా నీళ్లు తాగి తేనె తాగి అక్కడ పడుకున్న తర్వాత వీళ్ళ భార్యాబిడ్డలు గుర్తు రావడం మొదలు పెడుతుంది. వీళ్ళకి ఆ భార్యాబిడ్డలు జ్ఞాపకానికి వస్తుంటే కొంతకాలం అయిపోయిన తర్వాత వీళ్ళందరూ అంటారు, బా విసుగ్గా ఉంది, మా ఆవిడ ఏమైపోయిందో, మా పిల్లలు ఏమైపోయారో, మేము వెళ్ళిపోతాం బాబు, మేము వెళ్ళిపోతాం బాబు అని ఎల్లాగోలా నిన్ను విడిచిపెట్టి నీ నుంచి దూరం అయిపోతారు. ఆనాడు అంగదా నీకు బంధువు కానీ స్నేహితుడు కానీ ఎవ్వరూ ఉండరు, నువ్వు ఒక్కడివే ఉండిపోతావు. అలా ఒక్కడవైపోయిన నాడు నువ్వు ఒక తృణం కాని కదిలితే భయపడిపోవడం ప్రారంభమవుతుంది. ఎందుచేత నీవాడన్నవాడు లేడు. ఈ మాటలు యథార్థమునకు మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇవాళ రేపు చాలామందికి ఒక తేలిక విషయం ఒకటి అలవాటైపోయింది యువతలో. అమ్మ మీద కోపం వచ్చినా, నాన్నగారి మీద కోపం వచ్చినా, అమృత భాండం మీద కోపగించడం ఏమిట్రా, వాళ్ళు ఒక మాట అంటే మనం కోపగించడం ఏమిటి అని తెలియకుండా 14 ఏళ్ళు 16 ఏళ్ల వాళ్ళు కూడా రైళ్ళెక్కేయడం బస్సులెక్కేయడం ఎక్కడికో వెళ్ళిపోతుండడం, పాపం వీళ్ళు ఇంకా రైల్వే స్టేషన్లలో పేపర్లు అంటించుకోవడం, అంత బ్రతుకు బ్రతికినటువంటి ఆ తండ్రి పరిస్థితి ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి, ఆ తల్లి పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించండి. ఓ కరపత్రం వేసి గోడలకు అంటించుకోవడం, పేపర్లలో వేసుకోవడం, టీవీల్లో ప్రకటనలు ఇచ్చుకోవడం, బాబు తప్పిపో ఎక్కడున్నా తిరిగి వచ్చేసేయి, నిన్ను నేనేమీ అనను, అమ్మ నిన్నేమీ అనదు, అమ్మ నీ కోసం బెంగ పెట్టుకుని మంచం ఎక్కింది, ఒక నెల కన్నా బ్రతకదని డాక్టర్లు చెప్తున్నారు, ఎక్కడున్నా తిరిగి వచ్చేయి, కింద మళ్ళీ గమనిక, ఈ ఫోటోలో ఉన్న పిల్లవాని ఆచూకీ చెప్పిన వారికి తగిన పారితోషికం ఇవ్వబడను, సంప్రదించవలసిన చిరునామా, ఇటువంటి దౌర్భాగ్యుడనైన తండ్రి అని వాడి కింద పాపం రాసుకోవడం. ఏమిటి వాడు చేసిన కర్మ, ఎరా నీకు మార్కులు రావట్లేదు, ఎరా కాస్త గట్టిగా సరిగ్గా చదువుకోరా అని అనేటటువంటి అర్హత ఒక తండ్రికి లేదు, ఒక బిడ్డని మందలించేటటువంటి అర్హత ఒక తల్లికి లేదు. తన వాళ్ళని విడిచిపెట్టుకుని బయటికి వెళ్ళిపోవడం ప్రయోజనం అనుకుంటే ఎంతంత ప్రమాదాలుంటాయో, చిట్ట చివరికి ఒక ధూళికణం కదిలితే పిరికితనంతో చచ్చిపోవలసిన రోజు వస్తుంది. తన వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవడం, తన స్నేహితుల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అదంత మంచి ప్రవర్తన కాదు, అది మంచి పద్ధతి కాదు. అటువంటి సమాజాన్నంతటినీ, అటువంటి పిరికి ఆలోచన ఉన్న వాళ్ళని, అటువంటి నిరాశావాదాన్ని తలకెత్తుకునే వాళ్ళని ఋషి అంగద పాత్ర చేత ఆవిష్కరించారు. ఆవిష్కరించి మాట్లాడిస్తే హనుమ ప్రాజ్ఞుడు కనుక సమాజంలో చెప్పవలసిన వాడు ఎలా చెప్పాలో అటువంటి ధార్మికమైనటువంటి బుద్ధితో చెప్తున్నారు. నిష్కారణంగా దెబ్బతింటావం కదా, ఎప్పుడూ అటువంటి పని చెయ్యకు, అలా వెళ్ళకని చెప్పారు. ఈ మాట చెప్తూ ఒక మాట చెప్పారు, సుగ్రీవుడు నువ్వన్నట్టు అధార్మికుడు కాడు, అసత్యవాది కాడు, అనృతం పలికేవాడు కాడు, మన ప్రభు ఆయనకి కూడా సమ్మతి కలిగింది కాబట్టే నీకు యవరాజ్య పట్టాభిషేకం చేశాడు, సంతోషంగా నువ్వు తిరిగి రాజ్యానికి వచ్చి రాజువై పరిపాలన చెయ్యి, అన్నిటినీ మించి నీ తండ్రి అయినటువంటి సుగ్రీవుడికి ఇప్పుడు సంతానం లేదు, ఉన్నది నువ్వే వారసుడవు, అందుకని నువ్వే రాజ్యం చెయ్యవలసి ఉంటుంది, అందుకని చెప్పి నువ్వు తిరిగి వచ్చేసేయి, నా మాట నమ్ము, సుగ్రీవుడు నీకు ఎన్నటికీ అపాయమును కల్పించడు. జరిగినటువంటి విషయాలు సుగ్రీవుడి దగ్గర ప్రస్తావన చేద్దాం, తిరిగి వెళ్ళిపోదాని రమ్మన్నారు. అంటే అంగదుడు అంగీకరించలేదు. అంగీకరించకుండా ఆయన అన్నాడు, ఆ సుగ్రీవుడు ఎటువంటి వాడో నాకు మొట్టమొదటి నుంచి తెలుసు, ఆనాడు దుందుబిని చంపడం కోసమని మా నాన్న ఒక బిలంలో ప్రవేశిస్తే రాజ్యమునందున్న కాంక్ష చేత మా నాన్న తిరిగి రాకుండా ఉండడం కోసమని ఆ బిలానికి ఒక శిలని అడ్డు పెట్టి తిరిగి వెనక్కి వచ్చినటువంటి పాపాత్ముడు మా పినతండ్రి. వెనక్కి వచ్చి పైగా లోపల మా తండ్రి బ్రతికున్నాడన్న విషయం తెలిసి కూడా మా అమ్మని తన భార్యగా అనుభవించినవాడు. యథార్థమునకు సుగ్రీవుని యందు దోషం ఉందా? ఉంటే రాముడు అంగీకరిస్తాడా స్నేహితుడిగా? ఆ దోషం ఆయన యందు లేదు. కానీ కోపం వచ్చేస్తే అందుకే తన యొక్క అప్రయోజకత్వానికి సుగ్రీవుని నిందించడం ప్రారంభించాడు. నిందించి అటువంటి పాపపు బుద్ధి కలిగినటువంటి సుగ్రీవుడు నన్ను మన్నిస్తాడా? ఏ తన బిడ్డన్నా నేను, నన్ను ఆదరించడానికి తన కొడుకైతే ఒకలా చూస్తాడు, తన అన్నగారి కొడుకు కనుక ఒకలా చూస్తాడు. అందుకని నాయందు కుమారుడన్న ప్రేమ సుగ్రీవుడికి ఎప్పుడూ లేదు. మొట్టమొదటి నుంచి నేనంటే బాధే, ఎప్పుడెప్పుడు నా ప్రాణములను ఉగ్గడిద్దామా అని చూస్తున్నాడు. నేను తిరిగొస్తే సాకు దొరికింది కదా అని నన్ను చంపుతాడు, అందుకని నేను తిరిగి రానే రాను అని అహం వప్రతిజానామి నాగమిష్యామ్యహం పురీం ఇహైవ ప్రాయమాశిష్యే శ్రేయో మరణమేవమే అభివాదన పూర్వంతు రఘవౌ బలిశాలినౌ అభివాదన పూర్వంతు రాజా కుశలమేవచ వాచ్యస్థాతో యనీయాన్మే సుగ్రీవో వనరీశ్వరః ఆరోగ్యపూర్వం కుశలం వాచ్యా మాతా రుమాచమే మాతరంచైవ మే తారా మాశ్వాసయితుమర్మధ ఏతావదుక్త్వా వచనం వృద్ధాంస్తామభివాద్య చ వివేశాంగదో భూమౌ రుదన్ దర్భేషు దుర్మనాః దుర్మనాః. చిట్ట చివర మహర్షి చెప్పేశారు, దుష్టమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడై చిట్ట చివర ఒక మాట అన్నాడు, నేను తిరిగి రానయ్యా, సుగ్రీవుడి చేతిలో మరణించడం కన్నా ప్రాయోపవేశం చేతి మరణించడం నాకు ఇష్టం, అందుకని దక్షిణ దిక్కుకి కొసలుండేటట్టుగా దర్భల్ని పరవండిరా, తూర్పు దిక్కుకి తిరిగి ఆచమనం చేద్దాం, చేసి దర్భల మీద పడుకుందాం, పడుకుని ప్రాణాలు విడిచిపెట్టేసేద్దాం అన్నారు. అన్నారు అంటూ పైగా ఓ ఎత్తి పొడుపు మాట లాంటి మాట ఒకటి మాట్లాడాడు. ఏమిటా మాట? హనుమ తనతో రానన్నారు కదా బిలంలోకి, నేను రాను జాంబవంతుడు రాడు అని చెప్పారు కదా, అందుకని మీరెళ్ళి ఒక మాట చెప్పండి మా తండ్రితోటి. ఏమని చెప్తారు? మా తండ్రికి నమస్కరించానని చెప్పండి సుగ్రీవుడికి. అంటే మళ్ళీ తను ధార్మికుడు, తను చాలా ధార్మికుడి కింద, అవతలవాడు ధర్మం తెలియని వాడి కింద, అక్కసుతో మాట్లాడేటటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? నిరాశావాదంలోంచి పుట్టుకొచ్చేస్తున్నాయి. అందుకే మనిషికి ఎన్నడూ అంత తీవ్రమైన వ్యగ్రతతో కూడిన నిరాశ పుట్టకూడదు. పుట్టిందా అందులోంచి ఎటువంటి ఆలోచనలైనా వచ్చేస్తాయి. అందుకని వెళ్ళి మా అమ్మకి నమస్కారం చేశానని చెప్పండి, మా పినతల్లి రుమకి నమస్కారం చేశానని చెప్పండి, పెద్దలందరికీ నమస్కారం చేశానని చెప్పండి అని ఏదో కొత్తగా గృహప్రవేశం చేస్తున్నట్టు ఇదో అల్లరి. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం చేశాడు. చేసి ప్రాయోపవేశం చెయ్యడం కోసమని అక్కడ పడుకున్నాడు. పడుకున్న వాళ్ళు మహానుభావుడు హనుమ మాత్రం యువరాజు అయినటువంటి అంగదుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతారా? వాళ్ళు అక్కడే ఉన్నారు. అలా పడుకున్నటువంటి సమయంలో ఏం చెయ్యాలి? ప్రాయోపవేశం చేశాక ఇంకా వెతకవలసిన పనేం లేదు, ఇంకా వాళ్ళు వెళ్ళిపోవడమే కదా. అందుకని ఈలోగా ఎవడో ఒకడు రావాలి తినేవాడు. నిజంగా వాళ్ళకేం చచ్చిపోదామని ఉంది ఏమిటి? చచ్చిపోవడం తప్ప మార్గం కనబట్టం లేదు ఇప్పుడు. అందుకని పడుకున్నారు వాళ్ళు. అందుకని ఏం చెయ్యాలి? ఈలోగా ఏదో ఒకటి మాట్లాడుకోవాలి కదా. పూర్వం పిల్లలందరికీ నేల మీద చేపలేసేస్తే పడుకునే వరకు నిద్ర వచ్చేసేంత వరకు ఇవాళ మీకు సోషల్ ఏం చెప్పారే, అంటే నీకు సైన్స్ ఏం చెప్పారే అని అటువైపు నుంచి ఇటు ఇటువైపు నుంచి అటు అలా మాట్లాడుకుంటూ మగతలోకి నిద్రలోకి జారిపోయేవారు. అలా వీళ్ళు పడుకున్న తర్వాత ఏదో ఒకటి మాట్లాడుకోవాలి కదా. అందుకని వీళ్ళందరూ మాటలు మొదలెట్టారు. దేని గురించి మాట్లాడుకుంటారు? అందుకని రామస్య వనవాసంచ క్షయం దశరథస్య చ జనస్థాన వధం చైవ వధం చైవ జటాయుష హరణం చైవ వైదేహ్య వాలినశ్చ వధం రణే రామ కోపంచ వదతాం హరీణాం భయమాగతం. ఇట్లాంటి విషయాలన్నింటినీ ప్రారంభం చేశారు. మళ్ళీ ఒక్కసారి వాళ్ళకి తెలిసో తెలియకో రామకథ మొదలుపెట్టారు. మన దురదృష్టం ఏమిట్రా, ఎక్కడో కిష్కిందలో కొండ మీద కూర్చునేవాళ్ళం, హాయిగా చెట్ల మీద తిరిగేవాళ్ళం, ఎక్కడ కోసల రాజ్యం రా, ఎక్కడ అయోధ్య రా, ఎక్కడ రాముడు రా, దశరథుడిని కైకేయి కోరికలు అడగడం ఏమిట్రా, ఈయన వరాలు ఇవ్వడం ఏమిట్రా, ఆయన్ని అరణ్యానికి పంపించడం ఏమిట్రా, లక్ష్మణుడు వెనకాల రావడం ఏమిట్రా, పతివ్రతని సీతమ్మ రావడం ఏమిట్రా, మన కర్మ కాకపోతే ఆ రావణాసురుడు వచ్చి సీతమ్మని ఎత్తుకుపోవడం ఏమిట్రా, పాపం జటాయువు అడ్డుపడ్డం ఏమిట్రా, ఆ జటాయువుని రావణాసురుడు చంపేయడం ఏమిట్రా, వాలిని చంపడం ఏమిటి, సుగ్రీవుడితో స్నేహం చేయడం ఏమిటి, వీళ్ళిద్దరి స్నేహానికి అన్ని దిక్కులకి వానరుల్ని పంపడం ఏమిటి, మన కర్మ కొద్దీ మనం దక్షిణ దిక్కుకి రావడం ఏమిటి, స్వయం ప్రభ బిలంలో దూరడం ఏమిటి, ఏమిటి మన కర్మ కాకపోతే మన చావుకు వచ్చింది కదరా ఇదంతాను అని మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటుంటే వీళ్ళు ఇలా మాట్లాడుకుంటే అంతలో కొండమించో పెద్ద కేక వినబడింది. ఏమని, సంపాతిర్నామనాతు చిరంజీవి విహంగమ భ్రాతా జటాయుష శ్రీమాన్ ప్రఖ్యాత బల పౌరుష పరంపరాణాం భక్షిష్యే వానరాణాం మృతం మృతం ఉవాచైతద్వచ పక్షి తర్నిరీక్ష ప్లవంగమాన్. ఒక పక్క వీళ్ళు రామకథ చెప్పుకుంటుంటే ఆ కొండ శిఖరం మీదో పక్షి వచ్చి కూర్చుంది వీళ్ళని తినేద్దామని, దానికి రెక్కలు లేవు అందుకని అది ఎగురొచ్చి తినలేదు, అది పర్వతాకారంలో ఉంది ఆ పక్షి, అది కూర్చుని అనుకుంటోందిట ఒక్కొక్కసారి పరమేశ్వరుడు అనుగ్రహం అంటే ఇలా ఉంటుందిరా, ఎంతమంది వానరులు వచ్చి వాళ్ళంతటా వాళ్ళు చచ్చిపోవడానికి పడుకున్నారా, హాయిగా ఒక పని చేద్దాం అని ఆవిడ కూర్చు, ఆవిడ సంతోషం ఆవిడిది. మొట్టమొదట పై ప్లేట్ ఇలా పైకి తీసి చెంచాతో భార్య ఒక్కొక్క ఇడ్లీ తీసి పళ్ళెంలో వేసి అల్లపచ్చ వేస్తే నంచుకు తిన్నట్టు పడుకున్న వాళ్ళు ఒక్కొక్క వరస వెళ్ళిపోతారు కదరా. ఇందులో కొంచెం బలహీనంగా ఉన్నవాడు ఎవడరా ముందు పోతాడు ఎలాగోవాడు, అందుకని చక్కగా ఎలాగో మిగిలిన వాళ్ళు లేవరు. వచ్చిన కూడా ఏమిటంటే ప్రాయోపవేశం, పోయిన వాడిని ఒకవేళ ఎదురుగుండా తినేస్తున్నా మిగిలిన వాళ్ళు అలాగే పడుకుని భయంతో ముందు వాళ్ళు పోతారు. అయ్యే అదృష్టం రానాది నిజంగాను, ఒకడిని తింటే మిగిలిన వాళ్ళు ఎగిరిపోతారు. కానీ ఇప్పుడు నా అదృష్టం ఏమిటంటే వీళ్ళు లేవరు, హాయిగా వరసలుగా ఈ వానరుల్ని అందరినీ తింటాం రా అని పొంగిపోతూ ఆ చెట్టు ఆ కొండ కొమ్ము మీద కూర్చుందిట పక్షి. ఇలా కూర్చున్న సమయంలో వీళ్ళందరూ ఈ రామకథ చెప్పుకుంటున్నారు. చెప్పుకోగానే ఆ పక్షి వింది, వినలో పెద్ద కేకేసింది. కోయం గిరాఘోషయతి ప్రాణై ప్రియతమస్యమే జటాయుషో వధం భ్రాతు కంపయన్నివ మే మనః. నా మనస్సు కంపించిపోయేటట్టుగా నా సోదరుడైనటువంటి జటాయువు రావణాసురుడి చేత వధింపబడ్డాడన్న మాట చెప్పినవాడు ఎవడ్రా ఇక్కడ అంది అని, అసలు నా తమ్ముడు జటాయువు ఎందుకెళ్ళాడు రా జనస్థానానికి, ఆ రాముడెవరు, దశరథ మహారాజు గారు జటాయువుకి స్నేహితుడు, ఆ దశరథుడు ఎందుకు మరణించాడు, ఏ కారణం చేత మరణించాడు, నాకు రెక్కలు కాలిపోయాయి, నాంత నేను వచ్చి మీ దగ్గర కూర్చోలేను, ఒరే లేచొచ్చి నన్ను దింపండి రా కొంచెం అంది. అంటే ఈ పడుకున్న వాళ్ళు అన్నారు ఉట్టిది రామన్ని తినేయడానికి అలా అంటోంది, నిజంగా వెళ్ళి తీసుకొస్తే ఒరే మన్ని తినేస్తుంది రోయ్ అన్నారు. అంటే ఒకడు అన్నాడు, ఒరే నిజంగా చంపేసింది అనుకో, మనం ప్రాయోపవేశం కదా పడుకున్నాం, మరి భయం ఎందుకు దాన్ని తేవడానికి, వెళ్ళి తీసుకురండి అన్నారు. అంటే మరి ఇన్ని నీతులు చెప్పిన వాడు అంగదుడేగా వెళ్ళాలి మొదట. అందుకని పాప ఆయనే వెళ్ళాడు. వెళ్ళి మొత్తం మీద ఆ పక్షిని ఏదో ఊరగాయ జాడి పైనుంచి దింపినట్టు దింపారు. దింపి 10 మంది కలిసి జాగ్రత్తగా మోసుకుంటూ తీసుకొచ్చి అక్కడ కూర్చోపెట్టారు. దానికి రెక్కలు లేవు, వీళ్ళకి నమ్మకం వచ్చింది. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఎలాగా రేపేమో చక్కగానేమో 5 క్షేత్రాలకు తీసుకెళ్తామంటున్నారు స్కూల్లోను, నాన్నగారేమో ఒక్కనాటికి 50 రూపాయలు అంటున్నారు, ఇలాంటప్పుడు తాతగారు వస్తే బాగుండు, పాపం పోన్లేరా వెళ్తాడు పిల్లాడు అని నాన్నగారికి నచ్చ చెప్పి 50 రూపాయలు ఇస్తున్నారనుకుంటుండగా తాతగారు వచ్చారనుకోండి, మన వాళ్ళందరూ తాతగారు చుట్టూ చేరిపోయినట్టు ఈ వానరాలన్నీ ఆయన చుట్టూ చేరే సంపాతి చుట్టూ. ఇటు ఇంత పచ్చున్నావు, నీకు రెక్కలు లేవు, ఏమిటయా ఇలా ఉన్నావు, ఆయన చుట్టూ చేరారు. చేరితే ఆయన అన్నాడు, ఒరే ఆ మాటలు సరే కానీ అసలు మా జటాయువేమయ్యాడు రా అని అడిగాడు. అడిగితే అంగదుడు మళ్ళీ రామకథ మొదలెట్టాడు. రామకథ తెలిసో తెలియకో చెప్పుకున్నారు వీళ్ళ ప్రాణాలకి, మళ్ళీ దారి దొరికింది. అందులో మళ్ళీ మొదలెట్టాడు రామకథ. ఏమని మళ్ళీ రాజా కృత్స్నస్య జగత ఇక్ష్వాకూడా మహారథ రామో దాశరథి శ్రీమాన్ ప్రవిష్టో దండకాననం లక్ష్మణేన సహ భ్రాత్రా వైదేహ్యా చాపి భార్యయ పితుర్నిర్దేశ నిరతో ధర్మ్యం పంధానమాశ్రిత తస్య భార్యాజనస్థానాద్ రావణేన కృతా బలాత్ అని మళ్ళీ కథ అంతా చెప్పడం మొదలుపెట్టాడు. మళ్ళీ కోసలరాజ్యము, కోసలరాజ్యమునకు రాజధాని అయోధ్య, దానిని ఇక్ష్వాకు వంశీయులు పరిపాలించినారు. మీకు ఈ కథ అంతా ఇప్పటికి వచ్చేసే ఉంటుంది. అందుకని అదిగో అటువంటి రామచంద్రమూర్తి అరణ్యవాసమునకు వచ్చినారు. ఆయన భార్య సీతమ్మతో కలిసి అరణ్యవాసానికి వచ్చి తండ్రిని సత్యవాక్యమునందు ప్రతిష్ఠించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో ఫలితలత కలిగినటువంటి రాక్షసుడైన రావణుడు వచ్చి సీతమ్మని అపహరించడం చేత రామచంద్రమూర్తి సుగ్రీవుడితో స్నేహం చేసుకుని ఇచ్చిన మాటకి కట్టుబడి వాలిని వధించి సుగ్రీవుణ్ణి రాజ్యమునందు ప్రతిష్ఠిస్తే ఆ సుగ్రీవుడు మిత్రునికిచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం కోసమని అన్ని దిక్కులకి వానరాల్ని పంపిస్తే దక్షిణ దిక్కుకొచ్చినటువంటి అంగదుడిని పడేటటువంటి యువరాజునైన నానాయకత్వంలో ఉన్న వానరులు పొరపాటున స్వయం ప్రభా బిలంలోకి వెళ్లి వేల తప్పిపోయి చాలా కాలం ఉండిపోయి వెనక్కిడితే ఆయన చంపేస్తాడని భయపడిపోయి ప్రాయోపవేశం చేసి ఇంకేమీ ప్రయోజనం లేదని ఇక్కడ పడుకుని రానకర చెప్పుకుంటుండగా హఠాత్తుగా నువ్వెరిచావు నువ్వెవరు అని అడిగారు. అడిగితే మళ్ళీ ఒకసారి తెలియకో తెలియకో ఆవృత్తి అయింది. మళ్ళీ రామకథ చెప్పారు. చెప్పగానే ఆవిడ అంది, ఆ వచ్చినటువంటి సంపాత అన్నాడు, ఆదిత్యముపయాత ఊష్మో జ్వలంతం రశ్మిమాలినం ఆవృత్యాకాశ మార్గేతు జవేన స్మాగతౌ భృశం మధ్యం ప్రాప్తే దినకరే జటాయురవసీదతి తమహం భ్రాతరం దృష్ట్వా సూర్యరశ్మిభిర్రద్దితం పక్షాభ్యాం చాదయామాస స్నేహా పరమవిహ్వలః నిర్దగ్ధపక్షపతితో వింధ్యేహం వానరశ్వభాః అహమస్మిన్ వసన్ భ్రాతుః ప్రవృత్తిం నోపలక్ష్మయే అని, నేను ఒకానొకప్పుడు సంపాతి అనబడేటటువంటి నేను, జటాయువు, సోదరులు మేమిద్దరం కలిసి ఒకనాడు నిష్కారణంగా ఒక పందెం వేసుకున్నాం. సూర్యభగవానుడు ఉదయించిన దగ్గర నుంచి అస్తాద్రికి వెళ్ళిపోయేంత వరకు ఆయనతో పాటుగా కలిసి బయలుదేరి ఆ పథంలో ఆయనతో పాటుగా ప్రయాణం చెయ్యాలి అని అనుకున్న ప్రకారంగా నేను జటాయువు కలిసి వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోతుండగా మిట్ట మధ్యాహ్నం అయిపోయింది. మధ్యం తినటువంటి మార్తాండుడై సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఆ సమయంలో నేను జటాయువు సూర్యుడికి దగ్గరగా ఉన్నాం. ఆ ఉన్న సమయంలో ఆ వేడిని ఇంకా జటాయువు తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక అన్నయా వేడి తట్టుకోలేకపోతున్నాను అన్నాడు. అని స్పృహ తప్పి పడిపోతున్నటువంటి సమయంలో తమ్ముడు నా కళ్ళ ముందు అటువంటి స్థితిని పొందుతుండగా పొందకూడదని నేను నా రెక్కల చేత పెద్దవాడిని కాబట్టి ఆచ్ఛాదించాను తమ్ముణ్ణి రక్షించాలని. ఎంత ధర్మమో చూడండి పక్షులైతే. అందుకే స్నేహితుడు కొడుకు కోసమని ప్రాణాలు ఇచ్చింది జటాయు, తన తమ్ముడి కోసమని తన రెక్కలు కాల్చేసుకున్నాడు సంపాతి. పక్షుల్ని చూసి నేర్చుకోవాలి నిజంగా ధర్మం అంటే ఏమిటో. అందుకని ఆ రెక్కలు ఆచ్ఛాదించాను, నా రెక్కలు కాలిపోయాయి, నేను వింధ్యపర్వత శిఖరాల మీద పడిపోయాను, నా తమ్ముడు సంపాతి, నా తమ్ముడు జటాయువు ఎటు ఎగిరిపోయాడు, అతను ఎటు వెళ్ళిపోయాడో నాకు తెలియదు, మళ్ళీ ఇంత కాలానికి మీ వల్ల ఈ మాట విన్నాను, నా తమ్ముడైనటువంటి జటాయువు మరణించాడు అన్న వార్త వినడం చేత నాకు విశేషమైనటువంటి ఖేదం కలుగుతోంది, జలతర్పణం ఇవ్వాలి అనుకుంటున్నాను, నాంత నేనుగా ఎగరలేను, అందుకని నన్ను పట్టి తీసుకెళ్ళి ఆ సముద్ర జలాల దగ్గర దింపండి, ఒక్కసారి నేను తర్పణలిస్తాను అని అడిగింది. అడిగితే తీసుకెళ్ళారు. వచ్చిన తరువాత ఆయన అడిగాడు, ఏమయ్యా మహానుభావ సంపాతి, ఆ జటాయువు రామకార్యంలో సాయం చేశాడు, నువ్వు కూడా రామకార్యంలో ఏమైనా సాయం చెయ్యగలవా, నీకేమైనా సీతమ్మ జాడ తెలుసా అని అడిగాడు. అంటే మనస్సు యందు ఉద్విగ్నత కలిగితే వీళ్ళని అడగచ్చా వీళ్ళని అడగకూడదా ఉండదు. అందుకని అయ్యో రెక్కలు కాలిపోయిన వాడు పాపం ఆయనకేం తెలుస్తుందండి అని వెళ్ళిపోలేదు. ఇంకా అదృష్టం అడిగారు. రామకథ నోటితో చెప్పుకున్నటువంటి పుణ్యం ఆ అడగడమే కాపాడింది. ఒక్కొక్కసారి మనం చూడండి, నిజంగానండి ఎందుకో ఆ టర్నింగ్ తిరుగుతూ తిరుగుతూ గబుక్కున ఆయన అడిగాను, ఏమంటే ఇటువైపు వెళ్ళాలా ఇటువైపు వెళ్ళాలా అని ఏదో పూర్వపాలోచన మీద వెళ్ళిపోబోయాను, కానీ గబుక్కున ఆయన అడిగితే అయ్యో గిరి ప్రదక్షిణానికి ఇటు వెళ్ళాలండి, ఇటు వెళ్ళిపోతే బెంగళూరు వెళ్ళిపోతారన్నాడు, లేకపోతే ఓ 5 గంటలు 6 గంటలు నడిచి ఆ బెంగళూరు రోడ్లో వెళ్ళిపోతును, అదృష్టం ఆయన ఇటన్నారు కాబట్టి గిరి ప్రదక్షిణానికి ఇటు తిరిగానండి అంటాడు. ఆ అడగడమే మేలు చేస్తుంది. రామకథ చెప్పుకున్నటువంటి పుణ్యం ఇప్పుడు కాపాడుతోంది. నీకు తెలుసా ఆ సీతమ్మ తల్లి జాడ అని అడిగాడు. అడగగానే ఆయన అన్నాడు, నిర్దగ్ధ పక్షోగృద్రోహం హీనవీర్యం ప్లవంగమాహ వాంగ్ మాత్రేణ తు రామస్య కరిష్యే సహ్యముత్తమం. ఎంత గొప్ప మాట మాట్లాడాడో చూడండి. రెక్కలు కాలిపోయాయ్యా నాకు, నేను ఇవాళ ఇలా పడున్నాను, ఇంతకన్నా నేనేం చెయ్యగలను, కానీ రామకార్యానికి నేను మాట మాత్రం సాయం చేస్తాను. నేను చెయ్యగలిగిన సాయం అదే. ఏమిటో తెలుసా నేను చెయ్యగలిగిన మాట సాయం? సీతమ్మని ఎక్కడ ఉందో, రావణాసురుడు అపహరించి ఎక్కడ పెట్టాడో నాకు తెలుసు. ఎలా తెలుసో చెప్తాను, మీరు వినండి అన్నాడు. తరుణి రూపసంపన్న సర్వాభరణ భూషిత హ్రియమాణామయా దృష్ట రావణీన దురాత్మన క్రోశంతి రామ రామేతి లక్ష్మణేతి చ భామిని భూషణాంజప విధ్యంతి గాత్రాణి చ విధూన్వతి. ఆ సీతమ్మ తల్లి ఆ రావణాసురుడు అపహరించి తీసుకెళ్ళిపోతున్న సమయంలో ఆవిడ మంచి యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీ, అపురూపమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి తల్లి, భయము చేత విహ్వలయ్యి కొట్టుకుంటుండగా ఆ తల్లిని ఆడత్రాచుపాముని పట్టి తీసుకెళ్ళినట్టుగా రావణాసురుడు ఆకాశ మార్గంలో తీసుకెళ్ళాడు. ఆ తల్లి కొంగు చింపి మూట కట్టి ఆభరణములు విడిచిపెట్టడం కూడా నేను చూశాను. పుత్రో విశ్రవస సాక్షాత్ భ్రాతా వైశ్రవణస్య చ అధ్యాస్తే నగరీం లంకాం రావణో నామ రాక్షస ఇతో ద్వీప సముద్రస్య సంపూర్ణే శతయోజనే తస్మిన్ లంకాపురీ రమ్య నిర్మితా విశ్వకర్మణ జంబూనదమయైర్ దారై చిత్రై కాంచన వేదికైః ప్రాకారేణార్కవర్ణేన మహతా సుసమావృత తస్యాం వసతి వైదేహి దీనా కౌశేయవాసిని రావణాంతఃపురే రుద్ధ రాక్షసీభిః సురక్షిత జనకస్యాత్మజాం రాజ్ఞస్తత్ర ద్రక్షథ మైథిలీం తత్ర జ్ఞానేన ఖలు పశ్యామి దృష్ట్వా ప్రత్యాగమిష్యత అద్య పంధా కులింగానాం ఏచాన్యే ధాన్యజీవినః ద్వితీయో బలిభోజానాం ఏచ వృక్షా ఫలాసినః భాసాస్తృతీయం గచ్చంతి క్రౌంచాశ్చ కురవైస్సహ స్వేనాశ్చతుర్థం గచ్చంతి గృధ్రా గచ్చంతి పంచమం బలవీర్యోపసంపన్నానాం రూపయౌవనశాలినాం షష్ఠస్తు పంథా హంసానాం వైనతేయ గతిపరా ఇహస్తోహం ప్రపశ్యామి రావణం జానకీం తథా అస్మాకమపి సంవర్ణం దివ్యం చక్షుర్బలం తథా తస్మాదాహార వీర్యేణ నిసర్గేణ చ వానరాః ఆ యోజన శతాత్ సాగ్ర దయం ప్రశ్యామని నిత్యశః అని ఆయన అన్నాడు. ఆ తల్లిని తీసుకుని వెళ్ళిపోతుండగా నేను చూశాను ఆ సీతమ్మని తీసుకెళ్ళినటువంటి వాడు 10 తలలు కలిగినటువంటి రావణాసురుడు. ఆయన విశ్రవసో బ్రహ్మ అని పిలువబడేటటువంటి విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు, సాక్షాత్తుగా కుబేరుని యొక్క తమ్ముడు, లంకానగరానికి అధినేత, పేరు రావణుడు. ఈ సముద్రాన్ని 100 యోజనముల వైశాల్యములు కలిగి ఉంటుంది. ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు వెడితే దక్షిణ దిక్కున లంక ఉంటుంది. అక్కడ ఎక్కడ చూసినా బంగారు వేదికలతోటి రత్న వజ్ర వైఢూర్య మరకత మాణిక్యములు పొదగబడినటువంటి స్తంభములతో నిర్మింపబడినటువంటి భవంతులుంటాయి. ఐశ్వర్యానికి మారుపేరు లంక. అటువంటి లంకా పట్టణంలో అత్యంత దీనురాలై పచ్చని పట్టుపుట్టం కట్టుకుని ఏడుస్తూ చుట్టూ రాక్షస స్త్రీలుండగా సీతమ్మ తల్లి ఉన్నది. మీకు ఎలా తెలుసు అని అడుగుతారేమో, నేను ఇక్కడే కూర్చుని సీతమ్మ తల్లిని చూడగలుగుతున్నాను, దివ్య దృష్టితో మేము చూడగలం, మాకు ఆ శక్తి ఉంది. ఎందుచేత అంటే భూమి నుంచి ఆకాశమునకు కొన్ని అంతరములున్నాయి. మొట్టమొదటి అంతరంలో తమ కాళ్ళ దగ్గరున్నటువంటి ధాన్యాన్ని ఏరుకుని తినేటటువంటి కుళింగములనేటటువంటి పక్షులు ఎగురుతాయి. రెండవ మార్గంలో కాకులు ఎగురుతాయి, చెట్ల మీద పండేటటువంటి పళ్ళని తినేటటువంటి పక్షులు ఎగురుతాయి. మూడవ అంతరంలో భాసములు, క్రౌంచములు, గోరువంకలు ఎగురుతాయి. నాలుగవ అంతరంలో డేగలెగురుతాయి. ఐదవ అంతరంలో గ్రద్దలెగురుతాయి. ఆరవ అంతరంలో హంసలెగురుతాయి. ఏడవ అంతరంలో వైనతేయులం కాబట్టి, వినతాపుత్రులం కాబట్టి, గరుడు అరుణుని యొక్క సంతానంలో, అరుణుని యొక్క గరుడు అరుణుడు అనబడేటటువంటి అన్నదమ్ముల్లో అరుణుని యొక్క సంతానం కాబట్టి మేము వినతపుత్రులైన వైనతేయులం కనుక ఏడవ అంతరంలో ఎగురుతాం కాబట్టి మేము తినేటటువంటి తిండి చేత, సహజంగా మేము జన్మించినటువంటి జాతి చేత, 100 యోజనముల అవతల ఉన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడే కూర్చుని చూడగలిగినటువంటి గొప్ప దృష్టిశక్తి మా కంటికి ఉంటుంది. మాకు వైనతేయులుగా, గ్రద్దలుగా మాకున్న గొప్ప బలం కంటి చూపు యథార్థమే. ఎందుచేటంటే గ్రద్ద ఎక్కడో ఎగురుతుంటుంది ఆకాశంలో, ఓ చిన్న పెంట కుప్ప దగ్గర ఆడుకుంటున్న కోడి పిల్లని చూస్తుంది. చూసి తల్లి రెక్క పెట్టే లోపల ఆకాశంలోంచి వచ్చి కోడి పిల్లని కాళ్ళతో తన్నుకుపోతుంది. అంతపై నుంచి చూస్తుంది. ఒక సామాన్యమైన గ్రద్దకంత శక్తి ఉంటే వైనతేయులైనటువంటి ఈ జటాయువుకి, సంపాతికి ఎటువంటి శక్తి ఉంటుంది? అందుకని నేను ఇక్కడే కూర్చుని చూస్తున్నాను. అదిగో దూరంగా లంకాపట్టణంలో అశోకవనంలో శిశుపావృక్షం కింద రాక్షస స్త్రీల చేత ఆవరింపబడినదై సీతమ్మ తల్లి దుఃఖిస్తూ కూర్చుని ఉన్నది. మీలో ఎవరైనా సాహసం చేసి 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళగలిగిన వాడుంటే సీతమ్మ తల్లి యొక్క దర్శనం చెయ్యవచ్చు. ఇది నేను మాట మాత్రంగా చెయ్యగలిగిన సాయం. ఎందుచేత అంటే ఇంతకన్నా సాయం చెయ్యడానికి నా రెక్కలు కాలిపోయాయి అని చెప్తూ సంపాతి ఒక మాట చెప్పాడు. తమ్ అవేవం గతం పుత్ర సుపార్శ్వో నామనామత ఆహారేణ యథాకాలం విభక్తి పతతాంబర తీక్ష్ణ కామాస్తు గంధర్వ తీక్ష్ణ కోపా భుజంగమాహ మృగాణంతు భయం తీక్ష్ణం తతస్తీక్ష్ణ క్షుధావయం. పాపం ఎంత జాలిగా చెప్పుకున్నాడో చూడండి. ఏమయ్యా ఉన్నమాట చెప్తున్నాను, గంధర్వులకి కామం ఎక్కువ, పావులకి కోపం ఎక్కువ, మృగాలకి భయం ఎక్కువ, పక్షులకి ఆకలి ఎక్కువ. అందుకే దిక్కుమాల పిచ్చుక ఇంత ఉంటుంది, దాని కడుపు ఇంత ఉంటుంది, పొద్దుటి నుంచి అల్లరి అలా వస్తూనే ఉంటుంది. ఏదో ఇలా టిక్కు టిక్కు ముక్కును కొట్టుకుంటూ ఉంటుంది, పోతూ ఉంటుంది, తింటూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. ఏదో మధ్యాహ్నం 1 గంటకు వచ్చి ఇంత తినేస్తే మళ్ళీ రాత్రి 9 వరకు మనకు ఏ గొడవ ఉండదు. ఇంత మనిషినున్నాను, ఇంత కడుపు ఉంది, 1 గంటకి తింటే నాకే 7 వరకు, 8 వరకు ఏం అక్కర్లేదే. ఇటు పిచ్చుకి ఇంత ఉంటుంది, దానికి ఇంత కడుపు ఉంది, తెల్లారకట్టలేస్తుంది, మొహం కడుక్కోక్కర్లేదు, స్నానం చేయక్కర్లేదు, సంధ్యావందనం చేసుకోక్కర్లేదు, అనుష్ఠానం లేదు, ఆఫీసులో అటెండెన్స్ ఆఫీసర్ గారు పట్టుకెళ్ళిపోతారన్న బెంగలేదు. దానికి పని ఏమిట్రా అంటే వెళ్ళడం, కొట్టుకోవడం, తెచ్చుకోవడం, తింటూ ఉండడం అంతే. ఇంత తిన్నా కూడా దిక్కుమాల పిచ్చుక పొద్దున్న చూసినప్పుడు ఎంత ఆత్రంగా తింటుందో రాత్రి అలాగే తింటూ ఉంటుంది, అవకాశం ఉండాలి కానీ. ఇటు దీని కడుపు నిండదా అనిపిస్తుంది మనకి. ఆ పక్షులకి ఆకలి ఎక్కువ, అందుకని అంత ఆకలితో ఉన్న పక్షులు కదా నేను కూడా అటువంటి వాణ్ణి. ఇంకా ఎంత పెద్ద స్వరూపం ఉన్న నాకెంత ఆకలి ఉంటుంది. కానీ వచ్చిన ప్రమాదం ఏమిటంటే నాకు రెక్కలు లేవు తినడానికి. అందుకని నా కొడుకు పేరు సుపార్శ్వుడు, ఆయన రోజు వెళ్ళి పాపం నాకు ఆహారం తెచ్చేవాడు, తెచ్చి ఆహారం పెట్టేవాడు, తింటూ ఉండేవాణ్ణి. ఒకనకొక నాడు నాకు ఆహారం తేవడానికి వెళ్ళినటువంటి నా కుమారుడు ఎంతసేపటికి వెనక్కి రాలేదు. కడుపు నకనకలాడిపోతూ నేను చూస్తున్నాను. ఇంతలో ఒట్టి చేతులు ఊపుకుంటూ నా కొడుకు వచ్చాడు. నాకు చాలా కోపం వచ్చి నా కొడుకుని నిగ్రహించి నిందించాను. అప్పుడు నా కొడుకు అన్నాడు, నాన్నగారు నా దోషం లేదండి, నేను పొద్దున్నే వెళ్ళి సముద్రంలో మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద 2 పాదములను ఉంచి ఆ సముద్ర జలాల్లోకి చూస్తున్నాను, ఏదైనా ఒక పెద్ద ప్రాణి కనపడగానే తన్నుకొచ్చి మీకు పెడదాం అనుకున్నాను. కానీ ఇంతలో ఆకాశ మార్గంలో నల్లటి కాటుకలో స్వరూపంతో ఉన్నటువంటి ఒక రాక్షసుడు వస్తున్నాడు. కొంగలబారు ఆకాశంలో ఉంటే ఎలా ఉంటుందో అటువంటి ముత్యాలహారం వేసుకున్నాడు, పాల సముద్రాన్ని చిలికినప్పుడు వచ్చిన నురుగు ఎలా ఉంటుందో అటువంటి తెల్లటి బట్ట కట్టుకున్నాడు, అటువంటి నల్లటి శరీరం మీద మేఘం మీద మెరుపు మిరిస్తే ఎలా ఉంటుందో అలా ఒక స్త్రీ తన్నుకుంటోంది, హా రామ హా లక్ష్మణ అని అరుస్తోంది. ఆవిడ్ని తీసుకుని వస్తున్నాడు, నేను చూసి మంచి ఆహారం దొరికిందిరా, వీణ్ణి తన్నుకుపోతాను ఇవాళ అనుకున్నాను. కానీ వాడు దగ్గరికి వచ్చి నాకు నమస్కారం చేసి ఒక మాట అన్నాడు, మహానుభావ నాకు దారి విడిచిపెట్టవయ్యా అన్నాడు. ఎంతటి వాడైనా నాన్నగారు చాలా బ్రతిమాలుతూ సమంతో మాట్లాడితే ఇంగిత జ్ఞానం ఉన్నవాడెవడు, అటువంటి వాడిని ధిక్కరించకూడదు కదా, ఈ నీతి తెలుసున్నవాణ్ణి కాబట్టి నాన్నగారు వదిలిపెట్టేశానండి. కానీ చిత్రం ఏమైందంటే వాడిని వదిలిపెట్టేశాక వాడు వెళ్ళిపోయాడు. వెంటనే ఆకాశంలో ఉన్న ఋషిగణాలు దేవతలు అందరూ నా దగ్గరికి వచ్చి, నాయన అదృష్టవంతుడు రా బతికిపోయావన్నారు. అదేమిటయ్యా అన్నాను, వాడు దుర్మార్గుడు రా, వాడి పేరు రావణుడు, నువ్వే వాడి జోలికి వెళ్ళుంటే నువ్వు మీ నాన్న కన్నం బట్టికెళ్ళడం కాదు, వాడు నిన్ను పడగొట్టేసేవాడు సముద్రంలో, అంతటి బలవంతుడు, వాడికి విశేషమైనటువంటి వరాలున్నాయి అని చెప్పి వెళ్ళారు అని ఆనాడు సుపార్శ్వుడు వచ్చి నాతో చెప్పాడు. అందుచేత నాకు ఈ వృత్తాంతం తెలుసు, అందుకని సీతమ్మ తల్లిని రావణాసురుడే అపహరించి తీసుకుని వెళ్ళాడు. అయితే గమ్మత్తేమిటంటే నేను వింధ్యపర్వత శిఖరముల మీద పడిపోయిన తరువాత 6 రోజుల పాటు నాకు ఏ విధమైనటువంటి స్పృహ లేకుండా పడి ఉన్నాను. 6 రాత్రులు గడిచిపోయిన తరువాత నాకు తెలివొచ్చింది. తెలివొచ్చి అటు ఇటు చూశాను, ఎక్కడా ఎవరినీ నేను గుర్తు పట్టలేకపోయాను. అంటే అటువంటి పక్షి కూడా స్పృహ తప్పిపోయింది, ఎటువంటి దెబ్బ, 6 రోజులు స్పృహ లేదు, పడున్నాను. కానీ దాని అదృష్టం ఏమిటో ఇంకోళ్ళు వచ్చి దాన్ని తినేయలేదు, అలా పడున్నాను. బహుశా రామకార్యం జరగడానికి నిర్ణయింపబడి ఉన్నది, అందుకని పడున్నాను. పడి ఉన్న తరువాత 6 రోజులు పోయాక తెలివొచ్చి చుట్టుపక్కల చూసి గుర్తుపట్టాను ఇది వింధ్యపర్వత ప్రాంతం అని. ఓహో నా తమ్ముడు జటాయువుతో ఎగిరిపోయాడు అని అనుకున్నాను. అనుకుని చూసుకుంటే నా రెక్కలు లేవు, కాలిపోయాయి, ఇంకా ఎటూ వెళ్ళలేను కదా అని ఆ పర్వతం మించి కిందకి దూకి మరణిద్దాం అనుకున్నాను. కానీ ఇంతలో ఒక ఆలోచన వచ్చింది, నేను నా తమ్ముడు కలిసి మా ఇద్దరికీ రెక్కలున్నటువంటి రోజుల్లో మేము కామరూపులం కాబట్టి మనుష్య రూపాన్ని పొందేవాళ్ళం. అక్కడ నిశాకర మహర్షి అనబడేటటువంటి ఒక ఋషి ఉన్నారు, ఆయన మహానుభావుడు, ఆయన పాదములకు నమస్కారం చేస్తుండేవాళ్ళం. ఒక్కసారి ఆ మహానుభావుడి పాదాలకి నమస్కరించి ప్రాణాలు వదిలిపెట్టేద్దాం అనుకున్నాను. మెల్లిగా డేకుతూ నేను ఆ నిశాకర మహర్షి ఉండేటటువంటి ఆ ప్రాంతానికి వచ్చాను. వచ్చిన తరువాత ఆ మహర్షి అప్పుడే స్నానం చేసి నదీ తీరంలో స్నానం చేసి ఆశ్రమంలోకి వెళ్ళిపోతున్నారు. ఎలా ఉన్నట్టయన, అథ పశ్యామి దూరస్థం ఋషి జ్వలిత తేజసం కృతాభిషేకం దుర్ధర్ష ముపావృత్త ముదున్ముఖం. ఆయన స్నానం చేసి వెళ్ళిపోతున్నాడేమో, ఆ తడిబట్టల నుంచి నీళ్లు కారుతున్నాయి, అభిషేకము చేయబడినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు నడిచి వెడుతున్నాడా అన్నట్టుగా నడిచి వెడుతున్నాడు. తమ్ వృక్షా శ్రుమరా వ్యాఘ్ర సింహ నానా సరీసృపాహ పరివారార్యోపగచ్చంతి ధాతారాం ప్రాణినో యథా. బ్రహ్మగారి చుట్టూ ప్రాణులన్నీ ఎలా చేరుతాయో అలా నిశాకర మహర్షి స్నానం చేసి తన యొక్క ఆశ్రమంలోకి వెళ్ళిపోతుంటే ఆయన చుట్టూ ఎలుకుబంట్లున్నాయి, ఆయనతో పాటుగా శ్రుమురములని పడేటటువంటి మృగాలున్నాయి, పెద్ద పులులున్నాయి, సింహములున్నాయి, పెద్ద పెద్ద పావులున్నాయి. ఇవన్నీ ఆయన చుట్టూ చేరి తమకి ఉన్నటువంటి వైరాన్ని మరిచిపోయాయి. మహర్షి చుట్టూ పిల్లల్ని పెట్టుకుని మనవల్ని మనవరాళ్ళని కలిసి ఏ గోదావరిలోనో పుష్కరాల్లో స్నానం చేసి ఆ పిల్లలందరినీ చెయ్యట్టుకుని పైకి లాక్కొచ్చి వాళ్లతో నవ్వుతూ మాట్లాడుతూ ఒడ్డు మీదకు వస్తున్నటువంటి తాతగారులా, ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రాణులందరినీ నవ్వుతూ పలకరిస్తూ వీళ్ళందరితో కలిసి నిశాకర మహర్షి బయటికి వచ్చారయ్యా. ఆయన ఆశ్రమంలోకి వెళ్ళిపోయారు, ఈ వచ్చినటువంటి ప్రాణులన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి అన్నారు. ఎంత గమ్మత్తు చూడండి, ఒక మహర్షి స్నానం చేసి వస్తుంటే ఆయన చుట్టూ వచ్చిన వాళ్ళు ఎవరు, కొన్ని పెద్ద పులులు, కొన్ని సింహాలు, కొన్ని ఎలుకుబంట్లు, కొన్ని పాములు, ఇందులో ఏ ప్రాణికి ఇంకొక ప్రాణితో పడదు. పైగా ఒక మనిషిని చూస్తే ఇందులో ఈ ప్రాణులు ఏవైనా ఒప్పుకుంటాయి, అన్ని క్రూరత్వం కలిగినవి. పెద్ద పులులకి క్రూరత్వం, సింహాలకి క్రూరత్వం, పాములకి క్రూరత్వం, ఇటువంటి ప్రాణులు నిశాకర మహర్షి చుట్టూ చేరి ఆయనకి నమస్కారం చేస్తూ ఎంతో ప్రసన్నంగా ఆయన వెంట వచ్చాయి. అంటే తపశ్శక్తి కలిగినటువంటి ఒక మహర్షి అక్కడ ఉన్నారు అని ఏమిటి జ్ఞాపకం అంటే, ప్రాణులు ఒకదాని పట్ల ఒకదానికి ఉన్నటువంటి వైరాన్ని మరిచిపోయి జీవితం గడుపుతాయి. మీకు ఇప్పటికీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, రమణ మహర్షి ఆశ్రమంలో తరచు వెళ్లే నా స్నేహితుడు ఒకడు చెప్పాడు, ఒకసారి రమణ మహర్షి ఆశ్రమంలో బాగా చీకటి పడిపోయిన తర్వాత నడిచొస్తుంటే కాలు నీటిని సరఫరా చేసేటటువంటి మెత్తటి గొట్టం మీద వేశాను అనుకున్నాడు. చాలా చల్లగా ఉంది కదా గొట్టం అనుకుని ఏమీ భయపడకుండా గొట్టం మీద కాలేశానని ఒక్కసారి తడబడి ఇటు చూశాడు. చూస్తే ఇంత లావునున్నటువంటి ఒక సర్పం ఒకటి, బ్రహ్మాండమైన త్రాచుపం, ఒక 16 అడుగుల త్రాచుపం మిలికలతో పడుకుని ఉంది అక్కడ. ఆ పడుకున్నటువంటి పాము మీద కాలు వేశాడు జగపతిరాజు గారమ్మ. కాలు వేస్తే ఆయన కాలు తీశాడు, పడగెత్తిలా చూసింది, మళ్ళీ వెంటనే పడగ దింపేసుకుని ఆ పాము ఈయన వంక చూడకుండా నిశ్శబ్దంగా తన దారిన తాను వెళ్ళిపోయింది. అక్కడే నెమళ్ళు తిరుగుతాయి, ఇప్పటికీ నెమళ్ళు తిరుగుతాయి, పాములు తిరుగుతాయి, కుక్కలు తిరుగుతాయి, కాకులు తిరుగుతాయి. మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా, ఇప్పటికీ మీరు విశాఖపట్టణంలో రమణ మహర్షి యొక్క శిష్యురాలు ఇప్పటికీ ఉన్నారు. ఆవిడ ఆశ్రమానికి మీరు వెళ్ళి చూస్తే కుర్చీల్లో ఎవరు కూర్చుని ఉంటారో తెలుసా అండి? మీరు ఎప్పుడైనా కోటేశ్వరారు అబద్ధం చెప్పారు అనుకుంటే వెళ్ళి చూడండి, భీమునిపట్నంలో ఉందా తల్లి ఆశ్రమం, కుర్చీల్లో కుక్క కూర్చుంటుంది, కుక్క పక్కన పిల్లి పిల్ల కూర్చుంటుంది, ఇంకో కుర్చీలో ఇంకో పెద్ద కుక్క కూర్చుంటుంది, ఆ కుర్చీ కింద పిల్లి కూర్చుంటుంది. మీరు ఆశ్రమం లోపలికి వెళదామని గేటు దగ్గరికి వెళ్ళారనుకోండి, ఇంతంత ఎత్తు కుక్కలు ఎదురొస్తాయి. ఆ కుక్కల్ని చూడగానే మనకు భయం వేసి గేటు దగ్గరికి లాగేస్తాం, ఎవ్వరు ఉండరు అక్కడ. మీరు ఆ గేటు తీసుకుని లోపలకు వెడుతున్నారనుకోండి, కుక్కలన్నీ మీ చుట్టూ వాసన, లోపలికి వెళ్ళిన తర్వాత ఒక కుక్క స్థానాన్ని చూపిస్తుంది ఇలా కూర్చోమని. మీరు వెళ్ళి అక్కడ కూర్చుంటారు, కూర్చుంటే ఈ ప్రాణులన్నీ అతి నిశ్శబ్దంగా ఒకదానితో ఒకటి, పిల్లి కనపడితే కుక్క తరుగుతుంది, ఓ చిలక కనపడితే పిల్లి కొరుకుతుంది, ఇలాంటి ప్రాణులన్నీ కుర్చీలెక్కి కూర్చుని ఉంటాయి. అది విచిత్రం, ఎవ్వరుండరు అక్కడ. ఏ పిల్లి మొహంలో చూడండి, ఏ కుక్క మొహంలో చూడండి, ఉద్విగ్నత కానీ వైరం కానీ ఉండదు. అలా ఒకదాన్నొకటి చూసుకుంటూ ఉంటాయి, అన్నీ తలెత్తి మిమ్మల్ని చూస్తాయి, అన్నీ తలదింపుకుని ఇలా పడుకుంటాయి. అక్కడే కూర్చున్న తల్లి తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఒకసారి బయటికి వస్తారు, ఇదిగో ఇప్పుడు చెప్పబడిందే ఆ తల్లి స్వయం ప్రభ, వృద్ధురాలైపోయినటువంటి తాపసి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆ తల్లి బయటికి వస్తారు, ఒక్కసారి చూస్తారు, దర్శనం చేస్తారు, నమస్కారం చేస్తారు. ఆవిడికి మాట్లాడాలనిపిస్తే మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుతారు. ఆవిడకి అనుగ్రహం కలిగితే ఒక్కొక్కసారి ఒక్కొక్క పుస్తకం ఇస్తారు, ఈ పుస్తకం చదవండి అని చెప్తారు. అందుచేత అలా కటాక్షిస్తూ ఉంటారు. అలా ప్రాణులన్నీ తమ ఒకదాని పట్ల ఒకటి వైరము మరచి ఉండడం అంటే నిశాకర మహర్షి వెనకాతల మీరు అటువంటి స్థితి. రమణులు వెళ్ళిపోయి ఎప్పుడు, ఆనాడు వెళ్ళిపోయారు రమణులు, వెళ్ళిపోయి ఇప్పటికీ 50 సంవత్సరముల పైచిలుకైపోయింది. ఇప్పటికీ మీరు రమణ మహర్షి ఆశ్రమంలో కాలు పెడితే అదే వాతావరణం. ఎందువల్ల వస్తుంది అది అంటే, వారికి ఉన్నటువంటి తపశ్శక్తి అలా ఇప్పటికీ ఋష్యశృంగ మహర్షి యొక్క తపశ్శక్తి చేత మంచి ఎండలో కప్ప నీటిలోకి దూకలేక శోషించిపోతుంటే పక్కన బిలంలోంచి త్రాచుపాము వచ్చి పడగ పట్టి ఆచ్ఛాదన కల్పించి ఆ కప్పని కాపాడింది. శంకరాచార్యుల వారు ఎదురుగుండా చెట్టు కింద కూర్చుని చూశారు, ఆశ్చర్య పేరు ఇదేమిటి, కప్పకి పాము పడగ పట్టి నీడ పట్టడం ఏమిటని. వెంటనే కళ్ళు మూసుకుని ధ్యానం చేసి దివ్య దృష్టితో చూశారు. అక్కడ ఋష్యశృంగ మహర్షి తపస్సు చేశారు. ఎప్పటి ఋష్యశృంగ మహర్షి, ఒక్కొక్క మహర్షి యొక్క తపోశక్తి ఇప్పటికీ అలాగే నిలబడిపోతుంది. అందుకే మనుష్య జన్మనిచ్చిన వారు ప్రయత్నపూర్వకంగా తపోభూములను తొక్కాలి. తొక్కడం అంటే అక్కడికి వెళ్ళి ఒకసారి దర్శనం చేసి నమస్కారం చెయ్యాలి. అందుచేత నిశాకర మహర్షి యొక్క గొప్పతనం అంటే అది ఏదో ఆయన స్నానం చేశారట, ఆయన వెనకాల పాములు ఇళ్ళయిట, పులులు ఇళ్ళయిట, సింహాలు ఇళ్ళయిట, ఆయన పాకలోకి వెళ్ళిపోయట, ఇవి వెనక్కి వెళ్ళిపోయాయిట, అందుకోసమా. ఆయన బ్రాహ్మీ శక్తి ఎటువంటిదో చూపిస్తున్నారు. విశ్వనాథ సత్యనారాయణ గారు అంటారు, బ్రాహ్మీమయమూర్తులు అంటారు అటువంటి వారిని. అటువంటి స్థితిని పొందినటువంటి నిశాకర మహర్షి లోపలికి వెళ్ళి బయటికి వచ్చారు. అక్కడే పడున్నటువంటి నన్ను చూశారు. చూసి ఆయన అన్నారు,
ఏమయ్యా, నిన్ను చాలా కాలం నుంచి చూస్తున్నాను, నువ్వు మీ తమ్ముడు వచ్చి నాకు నమస్కారం చేసేవారు కదా, నువ్వేం ఇవాళ రెక్కలు కాలిపోయి ఇలా ఉన్నావు అని అడిగారు. అడిగితే నేను జరిగిన కథంతా చెప్పాను. ఆనాడు నిశాకర మహర్షి నాకు ఒక వరం ఇచ్చారు. ఏమని, పక్షౌచతే ప్రపక్షౌచ పునరన్యో భవిష్యత ప్రాణాశ్చ చక్షుషీ చైవ విక్రమశ్చ బలంచతే. సంపాతి నువ్వు బెంగ పెట్టుకోకు, భవిష్యత్తులో నీ వల్ల ఒక మహత్కార్యం జరగవలసింది. రెక్కలు లేకపోయినా నువ్విక్కడ పడుండు. నువ్వు చూశావే సీతాపహరణాన్ని, నువ్వు చూశావు, నీకు తెలుసు. ఈ సీతమ్మ తల్లిని అన్వేషిస్తూ ఒకనాడు వానరులు వస్తారు ఈ దిక్కుకి. వాళ్ళకి నువ్వు మాట సాయం చెయ్యి, నేను అభయం ఇస్తున్నాను. కాలిపోయినటువంటి రెక్కలు మళ్ళీ పుట్టడం అన్నది సృష్టిలో ఉండదు, కానీ నీకు మళ్ళీ రెక్కలు వస్తాయి. నేను చెప్తున్నాను, నువ్వు మాత్రం ఈ కొండ మీదే వేచి ఉండు అని ఆనాడు నిశాకర మహర్షి నాకు చెప్పారు. అందుకుని కొన్ని వేల సంవత్సరముల నుంచి ఇలా బ్రతికున్నాను. ఒక్కొక్కప్పుడు ఆలోచన కలిగేది అని మహర్షి ఒక మాట అన్నారు. నాకు ఇంకా నాకు కూడా రామచంద్రమూర్తిని చూడాలనుంది, లక్ష్మణుణ్ణి చూడాలనుంది, కానీ రామావతారం రాముడు రావడానికి ఇంకా కొన్ని వేల సంవత్సరముల సమయం ఉంది, అంతకాలం ఈ శరీరంలో ఉండాలని లేదు, అందుకని దీన్ని వదిలేద్దాం అనుకుంటున్నాను, వెళ్ళిపోతాను అన్నారు. మహర్షులంటే వాళ్ళ శక్తి ఎలా ఉండేదో చూడండి. దీంట్లో ఉండాలని మనం తాపత్రయపడతాం, ఎవడుంటాడలేదు, కూలికొచ్చి కూలివాడు పట్టుకొచ్చిన బియ్యపు మూట అనేవారు రమణులు. శరీరాన్ని ఎప్పుడు దింపేద్దామా అని చూస్తాడు కూలివాడు. జ్ఞాని కూడా ఎప్పుడు ఈ దిక్కుమాల ప్రతిబంధకంలోంచి బయటికి పోదామా అని చూస్తుంటాడు. మరి గురువు యొక్క గొప్పతనం ఏమిటంటే ఆయన శరీరంలో ఉన్నంతసేపే శిష్యులను అనుగ్రహిస్తాడు, లేకపోతే మఠాకాశం అనంతాకాశం అయినట్టు ఆయన అనంతాకాశంలోకి వెళ్ళిపోతాడు. ఆయనకి లోటు లేదు, కానీ మళ్ళీ అందించే గురువు ఎక్కడ దొరుకుతాడు? అందుకని రమణులు వెళ్ళిపోతే జాతి ఖేదపడింది, రమణులకేం లోటు ఉండదు. అందుకే ఆఖరణ కూడా ఆనంద భాష్పాలు రాలుస్తూ అమ్మయ్యా వదిలేస్తున్నాను శరీరం అని ఆక్సిజన్ సిలిండర్ తీసుకొస్తుంటే వద్దు వద్దని చేతితో సౌజ్ఞ చేసి జ్యోతి రూపంగా బయటికొచ్చి అరుణాచల పర్వత శిఖరాల్లోకి కొన్ని వేల మంది చూస్తుండగా వెళ్ళిపోయారు. ఆ జ్యోతిని దర్శనం చేసిన ఒక మహాపురుషుడు ఇప్పటికీ సభలో ఉన్నారు, నాగేశ్వరరావు గారని. ఆయన మల్లవరం దేవస్థానం చైర్మన్ గారు, విశాఖపట్నం నుంచి. ప్రతిరోజు రామాయణం వినడానికి ఆయన దగ్గర నేను వినాలి అసలు, అంత ప్రాజ్ఞుడైన. అటువంటి వారు కేవలం నాయందు వాత్సల్యంతో విశాఖపట్నం నుంచి వచ్చి రోజు వినడానికి వస్తున్నారు, ఇక్కడే ఉన్నారు సభలో. వారు చూశారు కూడా రమణ మహర్షి యొక్క జ్యోతిని. అందుచేత అటువంటి మహాపురుషులు లేరా, అందుకని శరీరంతో ఉండాలని నేను అనుకోవడం లేదయా, నేను వెళ్ళిపోతున్నాను అని ఆనాడు నిశాకర మహర్షి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంటుంది, ఇన్ని వేల సంవత్సరాలు అయిపోయింది, ఎప్పుడు వస్తారా వానరు, ఈ రెక్కలు లేని బ్రతుకెందుకు, ఆ బిడ్డడు తెచ్చి అన్నం పెట్టడం ఏమిటి, ఆకలా ఎక్కువ వాడికా కష్టం, ఎందుకు ఈ బతుకు, కొండ మించి దూకేద్దాం అనుకుంటూ ఉంటాను. మళ్ళీ నిశాకర మహర్షి చెప్పినటువంటి మాట జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది. అందువల్ల నేను బతికున్నానయ్యా, మీకు ఇంకొక విచిత్రమైన విషయం చెప్పనా వానరులారా, ఇది ఎవ్వరికీ తెలియదు, ఈ రహస్యం మీకు సుందరకాండలో కూడా చెప్పరు. అంత గొప్ప రహస్యాన్ని ఇవాళ మీకు మాత్రమే నేను చెప్తున్నాను. ఈ మాట నాకు నిశాకర మహర్షి కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పేశారు. ఎంత తపశ్శక్తితో చూడండి, మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి అన్నాడు సంపాతి. ఏమిటది, సాచకామై ప్రలోభ్యంతి భక్షైర్ భోజ్యైశ్చ మైథిలి నభోక్ష్యతి మహాభాగ దుఃఖే మగ్నా యశస్విని పరమాన్నంతు వైదేహ్య జ్ఞాత్వా దాస్యతి వాసవ యదన్నమృత ప్రఖ్యం సురాణామపి దుర్లభం తదన్నం మైథిలీ ప్రాప్య విజ్ఞాయేంద్రాదిదం తితి అగ్రముద్ధ్రత్య రామాయ భూతలే నిర్వశిష్యతి ఇది జీవతి మే భర్త లక్ష్మణేన సహ ప్రభు దేవత్వం గచ్చతోర్వ్యాపి తయోరన్నమిదం తితి. సీతమ్మ తల్లిని అపహరించిన తరువాత రావణాసురుడు తనకున్నటువంటి భోగాల్ని చూపించి వశం చేసుకుందామని అంతఃపురం అంతా చూపిస్తాడు, దివ్యమైనటువంటి భక్ష్య భోజ్యములన్నీ కల్పిస్తాడు, కానీ ఆ తల్లి కన్నెత్తి కూడా చూడదు, ఒక మితుకు ముట్టదు. ఆ తల్లి శరీరం నిలబెట్టుకోవాలి కనుక ప్రతిరోజు దేవేంద్రుడు, దేవతలు కూడా ఎన్నడూ కన్ను విప్పి చూడనటువంటి దివ్యమైన పాయసాన్ని సీతమ్మకి పంపిస్తాడు. కానీ సీతమ్మ తల్లి ఆ పాయసాన్ని తినదు. ఆవిడ పాయస పాత్రని చేత్తో పట్టుకుని పైన ఉన్నటువంటి పాయసాన్ని తీసి వండిన తరువాత పై అన్నం మొట్టమొదట భర్తకి వడ్డించాలి. అందుకని పై అన్నాన్ని తీసి ఈ భూమండలంలో ఎక్కడైనా సరే రామలక్ష్మణులు బ్రతికుంటే వారికి చెందుగాక, ఒకవేళ రామలక్ష్మణులు శరీరమును విడిచిపెట్టేసి ఉంటే ఊర్ధలోకములలో ఉన్నా వారికి చెందుగాక అని భూమి మీద పై అన్నం పెడుతుంటుంది. అటువంటి మహాపతి వ్రత సీతమ్మ. ఆ సీతమ్మ తిన్న అన్నం రావణుడు పెట్టినది కాదు. నరకాంతగా వచ్చినా ఎందుకు శరీరం నిలబడింది అంటే దేవేంద్రుడు పాయసాన్ని పంపించాడు అమ్మవారికి. ఆ విషయం నీకు ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇంకా అసలు రామావతారం రాకముందు జ్ఞాపకం పెట్టుకోరా, సంపాతి వానరులు వచ్చినప్పుడు చెప్పు అని ఆ మహానుభావుడు నిశాకర మహర్షి నాకు చెప్పారు, నీకు చెప్తున్నాను. ఈ విషయాన్ని సుందరకాండలో కూడా చెప్పలేదు, ఇక్కడ చెప్పారు. కిష్కింధకాండలో నిశాకర మహర్షి చెప్పారని సంపాతి చెప్పారు అని చెప్పిన తరువాత నిశాకరుని యొక్క కోరిక మేరకు నేను ఇక్కడ ఉండిపోయానయ్యా, అందుచేత సీతమ్మ లంకలో ఉన్నది అని చెప్పాట. చెప్పగానే తస్యత్వేవం బ్రువాణస్య సంపాతే వనరైస్సహ ఉత్పేతతుస్తథా పక్షౌ సమక్షం వనచారిణాం. సాక్ష్యం పెట్టి చెప్తున్నారు మహర్షి. ఈ మాట చెప్పేట సంపాతి చెప్పగానే రెక్కలు పుట్టేట. పుట్టగానే ఆశ్చర్యపోయి అటు ఇటు రెక్కలెత్తి చూసుకున్నట్ట. ఎప్పటి నుంచి లేని రెక్కలు, మళ్ళీ యవ్వనం వచ్చినంత బలం వచ్చేసిందిట. ఒక్కసారి రెక్కలు అల్లార్చి చూసుకున్నట్ట, ఎర్రటి రెక్కలు రంగురంగుల ఈకలతో ఉన్నాయట. అటు ఇటు తన రెక్కలు తాను చూసుకుని తన కళ్ళు నంబట నీళ్లు పెట్టుకున్నట్ట. చెయ్యి తెగిపోయింది, ఇంకా మళ్ళీ ఆ చెయ్యి అంటుకుంటుంది అనుకోలేదు. చెయ్యి తన చెయ్యి తాను ఎడం చేత్తో పట్టుకుని డాక్టర్ గారి దగ్గరికి పరిగెడితే ఎనెస్థీషియా ఇచ్చేసి చేతిని, తెగిపోయిన చేతిని ఉన్న చేతితో కలిపి డాక్టర్ గారు నీ చెయ్యి మళ్ళీ నీకు అంటించానయ్యా అంటే, ఆనాడు ఒక్కసారి చేతిని చూసుకున్నప్పుడల్లా డాక్టర్ గారు గుర్తొచ్చి ఆయనకి నమస్కారం చేసుకున్నట్టు ఆనాడు మహానుభావుడు నిశాకర మహర్షి చెప్పాడయ్యా, రామకార్యంలో మాట సాయం చెయ్యి నీకు రెక్కలు పుడతాయన్నాడు. ఇది మహర్షి వాగ్బలం, పుట్టే రెక్కలు. ఇది రామకథాబలం. రామకథ రామకార్యం మీద ఉన్నవాడికి, రామకార్యంలో రామకార్యం మీద వెడుతున్న వారికి ఒక్క మాట సాయం చేస్తే కాలిపోయిన రెక్కలు పుట్టే. రామకథ ఎంత గొప్పదో, రామనామం ఎంత గొప్పదో నిరూపించడానికి కిష్కింధకాండలో మహర్షి పునాది వేశారు. ఆ రెక్కలు పుడితే పొంగిపోయేట, అల్లార్చేట, ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరిపోయేట. ఎగిరిపోగానే ఇంకా వీళ్ళందరికీ ఆనందం వచ్చేసింది. పదండి 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 పదండి, దాటేద్దాం సముద్రం, దాటేసి లంక చేరిపోదామన్నారు. వానరులందరూ సముద్రం యొక్క ఉత్తర తీరాన్ని చేరుకున్నారు. వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ లైట్ వెలగదా అండి, అందుకని కోవీరో యోజన శతం లంఘయే చప్లవంగమాహ ఇమాంశ్చయుధపాన్ సర్వా ను కోంఛయేత్ కో మహాభయాత్ కశ్య ప్రభావాత్ దారాంశ్చ పుత్రాంశ్చైవ గృహాణి చ ఇతో నివృత్తాః పశ్యేమ సిద్ధార్థా సుఖినో వయం యది కశ్చిత్ సమర్థో వా సాగర ప్లవనే హరి సదదాత్తిహన్న శీఘ్రం పుణ్యామభయదక్షిణాం. ఏమయ్యా ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఎవరు ఆవలి ఒడ్డుకు వెళ్ళగలిగినటువంటి వాడు, ఎవడు మిగిలిన వానరజాతికి అంతటికీ కూడా ప్రాణప్రదానం చెయ్యగలిగినటువంటి వాడు, ఎవరు ఈ ఉత్తర తీరంలో నిలబడిపోయినటువంటి 1,000,000 మంది వానరులు సంతోషంగా తిరిగి వెళ్ళి తమ భార్యాపుత్రులతో ఆనందంగా గడపగలిగినటువంటి స్థితిని పొందినవాడు? పోన్లేండి గోపాలకృష్ణ గారు, ఇంటి దగ్గరికి వచ్చేసాం కదా, వదిలిపెట్టేయండి వాళ్ళకి. అందుచేత ఎవరు మళ్ళీ మాకటువంటి సౌభాగ్యాన్ని ప్రదానం చెయ్యగలిగినవాడు, ఎవడి వల్ల జరుగుతుంది ఈ కార్యం, ఎవరు అటువంటి సమర్థుడు, ఎవడు మాకు ఈ అభయం ఇవ్వగలడు అని 100 యోజనముల సముద్రం దగ్గరికి వెళ్ళి అడిగారట. అందరూ అక్కడ కూర్చున్నారు. ఇంకేముంది, సముద్రం దాటేస్తే లంకే, వచ్చేసారు అందరూ. తీరా సముద్రపు టొడ్డున కూర్చుని చూశారు. పెద్ద పెద్ద అలలు, పెద్ద పెద్ద తరంగాలు, తిమింగలాలు, రాక్షసులు, అనేకమైనటువంటి జలచరాలు, పాములు, ఇవన్నీ చూశారు. చతికిలబడిపోయి మళ్ళీ ఒక్కక్కడ ఊరే నువ్వేమైనా వెళ్ళగలవురా ఈ సముద్రాన్ని దాటి అంటే అన్నాడు. పోని ఎంత ఎగరగలవు, ఇంకేమవుతుంది, అసలు ఎవడి బలం ఎంతో బయటపడడం ప్రారంభమైంది. అడిగితే ఒక్కొక్కడు లేచి ప్రజన్ సార్ అని చెప్పి ఒక్కొక్కడు చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం అవుతూ ఆత్రేయ అర్చనాశ అని ప్రవర చెప్పుకున్నట్టు ఒక్కొక్కడు తమ బలం చెప్పుకోవడం మొదలుపెట్టాడు. ఏమని శరభుడు లేచాడు, అయ్యా నేను 30 యోజనములు పెడతాను, వెళ్ళి ఎక్కడ పడిపోతాడు సముద్రంలో. ఋషభుడు 40 యోజనములు సముద్రంలో, గంధమాదనుడు 50 సముద్రంలో, మైందుడు 60 సముద్రంలో, దివిదుడు 70 సముద్రంలో, సుషేణుడు 80 సముద్రంలో, జాంబవంతుడు లేచాడు. ఆయన అన్నాడు, బొత్తిగా వీళ్ళల్లా నేను చెప్తే బాగుండదనో మాట అన్నాడు. ఏమయ్యో ఇప్పుడు నేను బలం చెప్తాను, కానీ అదే నా బలం అని అనుకోకండి. నేను ఒకప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడు చాలా బలంగా ఉండేవాణ్ణి. పరమేశ్వరుడు త్రివిక్రమావతారంతో రవిబింబంబుపబింపపత్రముకు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతియై గళాభరణమై సవర్ణ కేయూరమై చివిమత్కంకణమై కటిస్థలి ముదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై పటుడుతా బ్రహ్మాండమున్ దాటుచోన్ అన్నట్టుగా పెరిగిపోతుంటే త్రివిక్రమావతారం. ఆ రోజున నేను ఆ త్రివిక్రముడికి ప్రదక్షిణాలు చేశాను 21 మార్లు. అంత శక్తి నాది, కానీ ఇవాళ మోకాళ్ళ నొప్పులు, పెద్దవాణ్ణి అయిపోయాను, ఎగరలేను. ఇప్పుడు నా బలం 90 యోజనాలు, అంతకన్నా వెళ్ళలేను. అంటే అంగదుడు లేచి అన్నాడు, నేను వెళ్ళగలను 100 యోజనాలు, కానీ రిటర్న్ జర్నీ డౌట్, తిరిగి రాలేను అన్నాడు. అంటే జాంబవంతుడు అన్నాడు, అయ్యో అది మహాపాపమయ్యా, నహి ప్రేషయితా తాత స్వామీ ప్రేష్య కథంచన భవతాయం జనసర్వ ప్రేష్య ప్లవక సత్తమా. ప్రభువుని సేవించేటటువంటి వాళ్ళు హాయిగా కులాసాగా కూర్చుని ప్రభు వెళ్ళి తన పని తాను చూసుకుంటుంటే, అసిస్టెంట్లందరూ పేపర్ చదువుకుంటుంటే, ఆఫీసర్ గారు టైప్ కొట్టుకుంటుంటే లెటర్ ఎంత అసహ్యంగా ఉంటుందో అంత అసహ్యంగా ఉంటుందయ్యా. మేము ఇక్కడ కూర్చోవడం ఏమిటి, నువ్వేమో ఆ పని మీద వెళ్ళి చక్కబెట్టుకోవడం ఏమిటి? ఒకవేళ నీకు శక్తి ఉన్నా నువ్వు వెళ్ళకూడదు, నువ్వు ఎంతసేపు కూర్చుని పనిని పురమాయించాలి ప్రభువు కనుక. నువ్వు కూడా 100 యోజనాలంటే ఏంటి, వెళ్ళకూడదు తప్పు, మళ్ళీ అది పొరపాటే. ఎన్ ఆఫీసర్ షుడ్ బి ఎన్ ఆఫీసర్, ఎన్ అసిస్టెంట్ షుడ్ బి ఎన్ అసిస్టెంట్. అంతేగాని ఆఫీసర్ గుమాస్తా పని చేయకూడదు, గుమాస్తా ఆఫీసర్ పని చేయకూడదు. అందుకని ఎంత అందంగా చెప్పాడో చూడండి మహానుభావుడు జాంబవంతుడు, నువ్వు ఇక్కడ కూర్చుని చెప్పాలి తప్ప నీకు శక్తి ఉన్నా కూడా నువ్వు అలా వెళ్ళకూడదు, నువ్వు చెయ్యకూడదు, అది ధర్మం కాదు, ఆ మాట నీ నోటంట రాకూడదు. ఎవరిని పంపాలో నాకు తెలుసు, ఉన్నాడు వాడొకడు, వాడి దగ్గరికి నేను వెళ్ళి పంపిస్తాను చూడండి మీ అందరూ అన్నాడు. నహి ప్రేషయితా తాత స్వామీ ప్రేష్య కథంచన భవతాయం జనసర్వ ప్రేష్య ప్లవగ సత్తమ. నాయన ఎవరిని పంపించాలో వారిని పంపించాలి, అంతేకాని ప్రభువు నువ్వెళ్ళడం ఏమిటి అని. తతప్రతీతం ప్లవతాం వరిష్ట ఏకాంతమాశ్రిత్య సుఖోపవిష్టం సంచోదయామాస హరి ప్రవీరో హరి ప్రవీరం హనుమంతమేవ. ఆ జాంబవంతుడు ఒక్కడు కూర్చున్నటువంటి హనుమ దగ్గరికి వెడుతున్నారు. ఈలోగా మళ్ళీ అంగదుడు అంటాడు, అప్పటికి సంతోషం, అప్పటికి మళ్ళీ దుఃఖం, ఎవడు 90 యోజనాలు దాటుతానన్న వాడు లేడు. అందుకని ఆయన అంటున్నాడు, ఇది నాహంగమిష్యామి నాణ్యేవానర పుంగవా పునక్కల్విదమస్మాభి కార్యం ప్రాయోపవేశనం. నేను ఎడతానంటే వెళ్ళనివ్వరు, 100 యోజనాలు ఇళ్ళేవాడు కనపడ్డు, మళ్ళీ దర్భలు తెచ్చేస్తారా పడుకుందాం అన్నాడు. అమ్మబాబాయ్ మళ్ళీ మొదలెట్టాడు, రై పాత వీడు అనుకుని నిరాశావాదం మనస్సులో పేరుకుపోతే ఎలా ఉంటుందో చూడండి, అంతటి బలవంతుడు కూడాను. అని నువ్వు ఉండరా నాయన, ఎవరిని పంపాలో నాకు తెలుసురా, నేను ఆయన దగ్గరికి వెడతాను రా అని హనుమ దగ్గరికి వెళ్ళారు. హనుమ ఒక్కరు కూర్చుని ఏకాంతంలో సముద్రపు టొడ్డున ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి జాంబవంతుడు అంటాడు, ఏమయ్యా ఏమీ తెలియని వాళ్ళా హనుమ, ఇవాళ ఇలా కూర్చునున్నావు. అప్సరాప్సరాసాం శ్రేష్ట విఖ్యాత పుంజిక స్థల అంజనీతి పరిఖ్యాత పత్నీ కేసరిణో హరే విఖ్యాతాత్రిషు లోకేషు రూపేణ ప్రతిమాభువి అభిశాపాదభూత్తాత వనరీ కామరూపిణి దుహితా వనరీంద్రస్య కుంజరస్య మహత్మన కపిత్వే చారుసర్వాంగి కదాచిత్ కామరూపిణి. ఒకనొక సమయంలో అప్సరసలలో శ్రేష్ఠురాలైనటువంటి పుంజక స్థల అనబడేటటువంటి ఒక అప్సరస శాపవశం చేత కుంజరుడనేటటువంటి వానరుడికి కుమార్తెగా జన్మించింది. అంజనా అని పేరు పెట్టారు ఆవిడ కామరూపిణి. ఒకనాటి ఆవిడ నీ తండ్రి అయిన కేసరి యొక్క భార్య, అందుచేత నీకు తల్లి. నీ తల్లి అయినటువంటి ఆ అంజన ఒకనొకనాడు మనుష్య రూపాన్ని ధరించి విలాసంగా ఒక పర్వత శిఖరం మీద నిలబడింది. వాయుదేవుడు ఆవిడ్ని చూసి మోహించి తన దీర్ఘమైన బాహువుల చేత గాఢముగా కౌగిలించుకున్నాడు. ఆ తల్లంది, ఎవడు రా దుర్మార్గుడు, నా పాతివ్రత్యమును చెరప చూస్తున్నవాడు, నేను ఏకపత్ని వ్రతని అంది. అంటే ఆయన అన్నాడు, అమ్మా ఇదంతా ఎందుకని, బ్రహ్మగారు ఆదేశించారు తమ తమ యొక్క తేజస్సుల్ని భూమి మీద వానరులుగా పంపమని. అందుకని అమ్మా నీ పాతివ్రత్యానికి భంగం కలగదమ్మా, గొప్ప పరాక్రమమున్నవాడు, బుద్ధిమంతుడు, నవవ్యాకరణ పండితుడు. నత్వా హింసామి శుశ్రోణి మాభుత్తే సుభగే భయం మానసాస్మి గతో యత్వాం పరిష్వజ్య యశస్వినీం వీర్యవాన్ బుద్ధిమాన్ సంపన్న స్తవపుత్రో భవిష్యతి మహాసత్వో మహాతేజ మహాబల పరాక్రమః లంఘనే పవనే చైవా భవిష్యతి మయా సమః. మహాబుద్ధిమంతుడు, పరాక్రమవంతుడు, నవవ్యాకరణ పండితుడు, నాతో సమానంగా దూకగలిగిన వాడు, ఎగరగలిగిన వాడు, ప్రయాణం చెయ్యగలిగినటువంటి వాడు, ఎటువంటి పరిస్థితులలోనైనా సరే కార్యాన్ని చక్కపెట్టగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు, మహావీరుడైనటువంటి పుత్రుడు, కేవలముగా మానసికముగా నిన్ను నేను చూసినంత మాత్రం చేత నీ కడుపు ఎందు జన్మించనున్నాడమ్మా అని వరమిచ్చారు. ఆ కారణం చేత ఒక గుహలో హనుమా నువ్వు జన్మించావు. నువ్వు జన్మించి జన్మించగానే ఆకాశంలో ఉదయిస్తున్న సూర్యభగవాను చూసి తినే ఫలం అనుకుని ఎగిరి ఆ సూర్యభగవాను పట్టుకోబోయావు. సూర్యపదానికి అడ్డొస్తున్నావని కోపం వచ్చి ఇంద్రుడు వజ్రం పెట్టి కొడితే నీ ఎడమదవడ సొట్టబడి కింద పడ్డావు. సొట్టబడిన హనువులు కలిగిన వాడు కనుక నిన్ను హనుమా అని పిలిచారు. ఆనాడు నువ్వు భూమి మీద పడిపోతే నీ తండ్రి వాయుదేవుడికి కోపం వచ్చి ఆయన కూడా పెన్ డౌన్ స్ట్రైక్ మొదలుపెట్టాడు. ఆయన కూడా భూమి మీద ఎక్కడ వాయువు వీచడం ఆపేసింది. ఆనాడు ప్రాణులన్నీ సంక్షుభితం చెందాయి. చతుర్ముఖ బ్రహ్మగారు పరుగు పరుగునొచ్చారు. సృష్టి ఆగిపోతోందని హనుమకి వరమిచ్చారు. ఏ అస్త్రము చేత, ఏ శస్త్రము చేత నిన్ను ఎవ్వడూ బంధించలేడు, నీకు ఏ విధమైన అపాయము రాదని వరమిచ్చారు. దేవేంద్రుడు పరిగెత్తుకొచ్చి స్వచ్ఛంద మరణం వరమిచ్చాడు. నీ అంత నువ్వు సంకల్పం చేసి శరీరాన్ని విడిచిపెట్టాలి, కానీ ఒక్క నాటికి నిన్ను పడగొట్టగలిగినటువంటి పురుషుడు ఈ పృథివీ మండలంలో, ఈ బ్రహ్మాండాల్లో ఎక్కడా ఉండడు, అటువంటి వాడివని వరమిచ్చారు. అందుకే ఇప్పటికీ మహానుభావుడు ఎక్కడ రామకథ చెక్కినా, ఎక్కడ రామాయణం చెప్పినా అక్కడక్కడికి ఏదో ఒక రూపంలో వస్తారట. ప్రచ్ఛన్న రూపంలో వచ్చి కన్నుల వెంట నీరు కారుస్తూ రామకథ విని తన్మయత్వాన్ని చెందుతారట. అందుకే ఎక్కడ రామకథ చెప్పబడుతుందో అక్కడికి హనుమ వస్తారు. ఎక్కడ హనుమ అడుగు పెడతారో అక్కడ పవిత్రమై మంగళమైపోతుంది. ఆ ప్రాంతంలో మనం కూర్చున్నాం కనుక మన కోరికలు తీరిపోతాయి, చచ్చేవాడు కూడా బతుకుతాడు. అది రామకథకి హనుమకి ఉన్నటువంటి గొప్ప సంబంధం. అందుకున్నటువంటి వరం ఇచ్చాడయా మహానుభావా, నేను ఎన్నో సందర్భాల్లో గరుత్మంతుడు సముద్రంలో ఉన్న పాముల్ని తన్నుకుపోతుండగా చూశాను. నీ తండ్రి వాయుదేవుడు ప్రభంజనుడై వీస్తే చెట్ల యొక్క పెద్ద పెద్ద కొమ్మలని విరిచేస్తాడు, పర్వత శిఖరములను డుళ్ళించేస్తాడు. అటువంటి శక్తి కలిగిన వాయుదేవుని కుమారుడవైనటువంటి నీకుంది ఆ గమన శక్తి, గరుత్మంతుడికి ఉంది. అటువంటి హనుమా ఇవాళ కొన్ని కోట్ల వానరముల యొక్క ప్రాణములు భవిత సౌభాగ్యము నీ చేతులలో ఉన్నాయి. నీ వీర్యమును, పరాక్రమమును, తేజస్సును పుంజుకో. ఒక్కసారి నీ అవిక్ర పరాక్రమాన్ని ప్రదర్శించు. నూరు యోజనముల సముద్రాన్ని అవలీలగా గడచి అవలి ఒడ్డుకు చేరి సీతమ్మ జాడ కనిపెట్టి ఈవతలకి రా. దాని చేత వానరుల యొక్క ప్రాణములు నిలబడతాయి. స్వామీ హనుమా, నీ శక్తిని చూపించు ఒక్కసారి అనేటప్పటికీ జాంబవంతుడు ఈ మాట అనగానే పైకి లేచారట. లేచి మేరు పర్వతం ఎలా పెరిగిపోతుందో అలా పెద్ద శరీరాన్ని పెంచేశారు. పెంచేసి ఆయన ఒక్కసారి ఆ కింద వానరులందరూ బొటన వేళ్లంతంత వారైపోయారు. చిన్న చిన్న వారి కింద అంత పెద్ద స్వరూపంతో నిలబడ్డారు. నిలబడంటారు, యథా విజృంభతే సింహో వివృద్ధో గిరిగక్వరే మారుత స్వరుస పుత్రస్తథా సంప్రతి జృంభతే అశోభత ముఖం తస్యా జృంభమానస్య ధీమతః అంబరీషమివాదీప్తం విధోమైవ పావకః అభివాద్య అభివాద్య హరీన్ వృద్ధాన్ హనుమానిద మబ్రవీ హనుమానిదమిబ్రవీత్ అరుజత్ పర్వతాగ్రాణి హుతాశన సఖోనిల బలవాన్ అప్రమేయశ్చా వాయురాకాశ గోచర యస్యాహం శీఘ్రవేగస్యా శీఘ్రగస్య మహాత్మనః మారుత సౌరుస పుత్ర ప్రవనే నాస్తి మత్సమః ఉత్సహేయం హి విస్తీర్ణః మాలికంత మివాంబరం మేరుంగిరి వసంగేనా పరిగంతుం సహస్రశః బాహువేగ ప్రణున్నేనా సాగరేణః ముత్సహే సమాప్లావయితుం లోకం సపర్వత నదీ హ్రదం ముమోరు జంఘవేగేన భవిష్యతి సముత్థితః సముచ్చ్రిత మహాగ్రాసో సముద్రో వరుణాలయం పన్నగాశనమాకాశే పతంతం పక్షిసేవితే వైనతేయమహం శక్తః పరిగంతుం సహస్రశః ఉదయాత్రస్థితం వాపి జ్వలంతం రశ్మిమాలినం అనంతమివ మాదిచ్చ అభిగంతుం సముత్సహే సాగరం శోషయిష్యామి ధారయిష్యామి మేదినీం పర్వతీం పర్వతాం చూర్ణయిష్యామి ప్లవమాన ప్లవంగమాః మహా మహామేరు ప్రతీకాశం మాంచ ద్రక్షద వానరాః దివమవృచ్చ గచ్చంతం గ్రసవాన వివాంబరాం విధమిష్యామి జీమూత సంపయిష్యామి కంపయిష్యామి పర్వతాన్ సగరం చోభయిష్యామి ప్రవమాన సమాహిత అని ఒక్కసారి పెద్ద పర్వత సన్నిభమైనటువంటి ఆకారంతో ఆ భూమి మీద నిలబడితే గుహలోంచి సింహం పెద్ద ఆవలింత ఆవలిస్తూ బయటకు వస్తుంటే అక్కడ చూసిన ప్రాణులు భయంతో ఎలా నిలబడిపోతారో, అప్పటి వరకు తమతో తిరిగినటువంటి హనుమ అటువంటి స్వరూపాన్ని పొంది ఒక పెద్ద ఆవలింత ఆవలించేసరికి ఒళ్ళు విరుచుకుని బాహువులను ఇలా పైకెత్తి ఒక్కసారి విదిల్చి తోక పైకెత్తి ఆ భూమి మీద కొట్టేసరికి వానరులందరూ గజగజలాడిపోతూ శ్రీ మహావిష్ణువు దర్శనమైతే ఎలా నిలబడిపోతారో అలా అంజలి ఘటించి నిలబడిపోయారట. ఆవలించి నిలబడితే కాల్చిన పెద్ద ఇనప పెనం ఎలా ఉంటుందో అటువంటి దంష్ట్రలతో కోరలతో దంతములతో ఎర్రటి ముక్కుతో మహానుభావుడు శోభిస్తూ హనుమ నిలబడ్డారట. ఆయన ప్రతిజ్ఞ చేస్తారు, అక్కడ ఉన్నటువంటి వృద్ధులైనటువంటి వానర వీరులందరికీ నమస్కారం చేశారు, నా తండ్రి వాయుదేవుడు, ఆయన అగ్నిదేవుని యొక్క సఖుడు, వాయుదేవుడు ఎటువంటి గమనంతో వెళ్ళిపోతాడో అటువంటి వాయువేగంతో నేను బయలుదేరుతున్నాను, ఇవాళ నేను బయలుదేరి వెళుతుండగా నాకు అడ్డొచ్చినటువంటి ఏ ప్రాణినైనా సరే నా యొక్క వక్షస్థలంతో గుద్ది పడగొట్టేస్తాను, పర్వతాల్ని చూర్ణం చేస్తాను, సముద్రాన్ని కలయి తిప్పేస్తాను, నా బాహువుల యొక్క శక్తి చేత ఈ సముద్రాన్ని తిరగతోడేస్తాను, పర్వతాల్ని కదిపేస్తాను, శిఖరాల్ని ఊపేస్తాను, 100 యోజనములు కాదు 10,000 యోజనములైనా సరే కొన్ని వేల మార్లు అటువైపు నుంచి ఇటువైపుకి దాటుతాను, సూర్యుడు ఉదయిస్తుండగా భూమి నుంచి ఆకాశంలో కెడతాను, సూర్యుడి సమీపంలో నిలబడి నమస్కారం చేస్తాను, మళ్లీ కిందకు వస్తాను, మళ్లీ సూర్యుడు అస్తమించడానికి పశ్చిమ దిక్కు కెడుతుండగా మళ్లీ సూర్యుడి దగ్గరికి ఎడతాను, మళ్లీ నమస్కారం చేసి కిందకు వస్తాను. వాయుదేవుడిది ఎంతటి బలమో నా బలం అటువంటిది. గరుత్మంతుడు సముద్రం మీద తిరుగుతుండగా గరుత్మంతుడు చుట్టూ కొన్ని వేల సార్లు ప్రదక్షిణం చేస్తాను. సముద్రానికి ఉత్తర దిక్కున కూర్చుని లేచి నా శరీరాన్ని పెంచి ఒంగి ఉత్తర దిక్కు దక్షిణ దిక్కునున్న సముద్రాన్ని నా చేత్తో ముట్టుకుంటాను. ఆకాశంలో నేను ప్రయాణం చేసి వెళ్లిపోతుంటే సమస్త భూతములు గజగజలాడిపోతాయి. నేను వెడుతున్నప్పుడు ఆకాశాన్ని తీవ్రమైన దంష్ట్రలతో కూడిన నా నోటితో తాగినట్టుగా తాగుతూ వెళ్లిపోతాను. మేరుపర్వత శిఖరాలకి కొన్ని వేల మార్లు ప్రదక్షిణం చేస్తాను. రావణాసురుడు ఈ భుజాదండానికి 10 తలల కీటకం, వాణ్ణి కొట్టి చంపేస్తాను, లేదా లంకని పెళ్లగించి చేతితో పట్టి సముద్రానికి ఈవలి ఒడ్డుకు తీసుకొస్తాను. ప్రస్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి యొక్క పాదాల విందముల యందు లంకని విసిరాతలు మారేస్తాను. రామచంద్రమూర్తే చూస్తారు రావణుడేమిటో, ఇక నా యొక్క పరాక్రమం ముందు నిలబడగలిగిన వాడు లేడు, నేను బయలుదేరుతున్నాను, నాకు అడ్డు రాగలిగినటువంటి వాడు ఈ బ్రహ్మాండములో లేడు. చతుర్ముఖ బ్రహ్మగారు దేవేంద్రుడు చెరుక ఆసనం మీద కూర్చుని మధ్య ఆసనంలో అమృత భాండాన్ని పెడితే ఇద్దరి మధ్యలోకి వెళ్లి చెరుక చేత్తో ఇద్దరిని అడ్డగించి అమృత భాండాన్ని తీసుకురాగలను, అవిక్ర పరాక్రమంతో బయలుదేరుతున్నాను అని ఎర్రటి ముఖంతో తీవ్రమైన కోరలతో పరిఘల వంటి బాహువులతో తెల్లటి గోళ్లతో పుంజుకున్నటువంటి పరాక్రమం కలిగినటువంటి తొడలతో ఈ భూమి నేను ఇక్కడ నిలబడితే తట్టుకోలేక కుంగిపోతుంది. అందుకని మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద నిలబడి పాదములను ఊంచి బయలుదేరుతాను అని పర్వత శిఖరములను ఎక్కుతుంటే అక్కడున్న గంధర్వులు విద్యాధరులు ఎగిరి లేచి పారిపోయారట. ఆ పర్వతం కంపించిపోయిందిట, చెట్లు పడిపోయాయిట, మృగములన్నీ దిక్కులు పట్టి పారిపోయాయిట, పావులు కలుగుల్లోంచి బయటికి వచ్చి తలకొక దిక్కు వెళ్ళిపోయాయిట. అటువంటి స్థితిలో స్వామి హనుమ మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద స్వేచ్ఛగా అటూ ఇటూ తిరుగుతుంటే కింద నుంచి జాంబవంతుడి యొక్క ఛత్రఛాయలలో ఉన్న ఆ వానర సైన్యం అంతా మహానుభావ ఋషుల యొక్క ఆశీర్వచనము చేత, గురువుల యొక్క ఆశీర్వచనము చేత, దేవతల యొక్క ప్రభావము చేత ఏ విధమైన ప్రతిబంధకము లేకుండా 100 యోజనముల సముద్రమును గడచి ఉత్తర దిక్కు నుండి దక్షిణ దిక్కుకి చేరి సీతమ్మ తల్లి జాడ కనిపెట్టి తిరిగి నువ్వు ఎప్పుడొస్తావా అని ఒంటి పాదం మీద నిలబడుంటావు హనుమ, ఇన్ని కోట్ల వానరులకి ప్రాణము పెట్టినటువంటి వాడిగా కీర్తి గడించదవుగాక, నీకోసమని పుణ్యకర్మలు చేస్తూ ఇక్కడ నిలబడతామని కైమోడ్చి నమస్కరిస్తుంటే సవేగవాన్ వేగ సమాహితత్మ హరిప్రవీర ప్రవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామిలంకా మనసా మనస్వీ. అవతల శత్రువులైనటువంటి రాక్షసుల్ని కేవలం తన చేతులతో కాళ్లతో పాదములతో మోకాళ్లతో వక్షస్థలంతో గుద్ది చంపగలిగినటువంటి వీరుడైన హనుమ, దర్శన సామర్థ్యము కలిగినటువంటి హనుమ, మనస్సు చేతనే లంకాపట్టణాన్ని చేరుకుని సీతమ్మని అన్వేషించడానికి ఉత్సాహంతో పొంగుతుంటే పౌర్ణమి నాటి చంద్రబింబ దర్శనమై కెరటములతో పైకి లేస్తున్నటువంటి సముద్రంలా మానసికోత్సాహమును పొంది లంకాపట్టణమును మనస్సుతో చేరిపోయి ఉన్నారు అన్న అత్యంత ఉత్సాహవంతమైన స్థితిలో సుందరకాండకి పునాది వేస్తూ కిష్కింధకాండని మహర్షి పూర్తి చేశారు. అందుచేత రేపటి రోజున ఆ మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద పాదములు ఊంచి నిలబడిన హనుమ యొక్క సాక్షాత్కారంతో సుందరకాండ ప్రారంభమవుతుంది. అందుకని ఇవాళ కిష్కింధకాండ స్వామి పూర్తి చేయించారు. మనం ఒక్కసారి రామనామాన్ని చెప్పుకొని ఇవాళ తీవ్రమైన దర్శన సామర్థ్యముతో హనుమ బయలుదేరుతున్నారు కనుక ఆ రామనామం చెప్తే వారు పరమ ఆనందాన్ని పొందుతారు. ఎక్కడ రామనామమో అక్కడ స్వామికి ఆనందం. అందుకని అందరం గట్టిగా ఒక్కసారి రామనామం చెప్పి బయలుదేరుదాం. ఒక్క పదకొండు మాటలు అందరూ చెప్పండి. జన్మ మృత్యు రహస్య మెరిగి జపించవలె శ్రీరామనామము. విషయ వాసనలెల్ల విడచిన విదిత మగు శ్రీరామనామము. నిర్మలంబుగ శోధ చేసిన నేర్వదగు శ్రీరామనామము. పండు వెన్నెల కాంతి కలిగిన బ్రహ్మనాదము రామనామము. రజతగిరిపతికి నెప్పుడు రమ్యమైనది రామనామము. ఆత్మలో జీవాత్మ తానై అలరుచున్నది శ్రీరామనామము. చిత్తశాంతిని కలుగ చేసెడి చిత్స్వరూపము శ్రీరామనామము. తల్లి వలె రక్షించు సుజనుల నెల్ల కాలము రామనామము. రాక్షసులను తరిమి కొట్టిన నామమే శ్రీరామనామము. శరణు శరణను విభీషణునకు శరణు మొసగినది శ్రీరామనామము. దాసులను రక్షించ దయగల ధర్మనామము రామనామము. రామనామ స్మరణ చేసిన క్షేమమొసగును శ్రీరామనామము. జ్ఞానులకు ఆత్మానుభవ జ్ఞానమే శ్రీరామనామము. మంగళంబగు భక్తితో పాడిన శుభకరంబగు శ్రీరామనామము. శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.